ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंद गोपकुमाराय गोविंदाय नमो नमः। हे कृष्ण करुणा सिंधु दीन बंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वांछाकल्पतरुभ्यश्च कृपा सिंधुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण। చదువుతున్నది భగవద్గీత యథాతథము అధ్యాయం 10, అధ్యాయం పేరు భగవద్ విభూతి, 11వ శ్లోకం. ఈ శ్లోకం చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. ఇది మొత్తం భగవద్గీత 700 శ్లోకాల్లో ఆచార్యులు ఒక 4 శ్లోకాలు అత్యంత ముఖ్యమైనటువంటివి అని చెప్తారు. ఆ 4 అత్యంత ముఖ్యమైనటువంటి శ్లోకాలు కూడా ఒక వరుస క్రమంలో ఉంటాయన్నమాట. ఆ వరుస క్రమంలో ఉన్న 4 శ్లోకాల్లో చివరి శ్లోకం ఇది. కృష్ణుడు ఏం చెప్తున్నాడు ఈ శ్లోకంలో? తేషాం వారికి ఏవ అనుకంపార్థం, ఏవ ఖచ్చితంగా అనుకంపార్థం, ప్రత్యేకమైనటువంటి అనుగ్రహాన్ని వాళ్ళకు చూపించడం కోసం అని చెప్పి అహం నేను అంటే కృష్ణుడు చెప్తున్నాడు. అజ్ఞానజం తమహ, అజ్ఞానం వల్ల జన్మించినటువంటి తమహ అంటే చీకటిని. అహం అజ్ఞానజం తమహ, నేను అజ్ఞానం వల్ల పుట్టినటువంటి చీకటిని ఏం చేస్తాను, నాశయామి, నాశనం చేసేస్తాను. అది ఎక్కడుంది అజ్ఞానము? నాశయామి ఆత్మభావస్థ, ఆత్మభావస్థ. ఎక్కడున్నాడు భగవంతుడు? ఎక్కడుండి పనిచేస్తున్నాడట? ఆత్మభావస్థ, హృదయంలో ఉన్నవాడునై. ఏ విధంగా చేస్తాడంట ఈ పని కృష్ణుడు? జ్ఞానదీపేన, జ్ఞానం అనేటువంటి దీపము చేత. భాస్వత, భాస్వత అంటే తేజవంతమైనటువంటి. కృష్ణుడు ఏమన్నాడంటే ఈ శ్లోకంలో, తేషాం అహం అజ్ఞానజంత, తేషాం ఏవ అనుకంపార్థం, అలాంటి వాళ్ళ పట్ల నేను అనుకంపార్థం అంటే ప్రత్యేకమైన అనుగ్రహం చూపించడం కోసం అహం అజ్ఞానజం తమహ, అజ్ఞానం వల్ల పుట్టినటువంటి ఆ చీకటిని తొలగించడం కోసం అని చెప్పి నాశయామి, నాశనం చేసేస్తాను వాళ్ళ యొక్క అజ్ఞానం అనే చీకటిని, ఆత్మభావస్తో వాళ్ళ హృదయంలో ఉన్నవాడినై. జ్ఞానదీపేన భాస్వత, ఏ విధంగా పనిచేస్తాను అంటే కృష్ణుడు చెప్తున్నాడు, జ్ఞానం అనే దీపాన్ని వెలిగించి వాళ్ళ యొక్క అజ్ఞానం అనేటువంటి చీకటిని తొలగిస్తానని చెప్తున్నాడు. చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం ఇది. అందరూ చెప్పండి, తేషాం ఏవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్తో జ్ఞానదీపేన భాస్వతః తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్తో జ్ఞానదీపేన భాస్వతః తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్తో జ్ఞానదీపేన భాస్వతః.
భావము భాష్యము చెప్పినది అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద. భావము, నేను వారి ఎడ ప్రత్యేకమైనటువంటి కరుణను చూపుట కొరకు వారి హృదయమునందు నివసించుచు తేజవంతమైనటువంటి జ్ఞాన దీపము చేత అజ్ఞాన జనితమైనటువంటి అంధకారమును నశింపజేయుదును. భాష్యం, శ్రీ చైతన్య మహాప్రభు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని అను మహామంత్ర కీర్తనమును వారణాసి యందు ప్రచారం చేసినప్పుడు వేలాది మంది ఆయన అనుసరించారు. కానీ ప్రకాశానంద సరస్వతి అనేటువంటి అతను ఆ కాలంలో వారణాసి యందు గొప్ప పేరు మోసిన పండితుడు. అతను మాత్రం మహాప్రభు భావవేశపరుడు అయినందుకు ఆయనను హేళన చేశాడు. అదేవిధంగా కొన్ని మార్లు కొందరు తత్వవేత్తలు భక్తులైన వారు అజ్ఞానాంధకారంలో ఉండి తత్వరీత్యా భావవేశపరులయ్యుందురు అన్నటువంటి భావంలో భక్తుల్ని విమర్శిస్తూ ఉంటారు. కానీ వాస్తవానికి అది సత్యం కాదు. ఘనమైనటువంటి పండితులు ఎందరో ఈ భక్తి తత్వాన్ని సమగ్రంగా వివరించారు. కానీ భక్తుడు వారి రచనల నుండి గాని గురు ఉపదేశాల నుండి గాని లాభం పొందలేకున్నా గాని భక్తి యోగం నందు శ్రద్ధాళు అయినచో శ్రీకృష్ణుడు స్వయంగా అతని అంతర్యము నుండి సహాయము చేయగలడు. అందరు నాతో పాటు చెప్పండి మంగళాచరణం.
ఓం అజ్ఞానతిమిరందస్య జ్ఞానాంజనశలాకయ చక్షురుమిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీ గురున్ శ్రీయుత పద కమలం శ్రీ గురున్ వైష్ణవాంశ శ్రీ రూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం. శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణలలిత శ్రీ విశాఖాన్వితాంశ నమావం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే.
కృష్ణుడు 10వ అధ్యాయం భగవద్ విభూతి అనేటువంటి అధ్యాయాన్ని ఆయన వివరించేటప్పుడు చాలా ముఖ్యమైనటువంటి 4 శ్లోకాలని అధ్యాయంలో ఆయన చెప్పాడు. ఈరోజు మనం చెప్పుకున్నటువంటి 10వ 11వ శ్లోకంలో కృష్ణుడు ఏమంటున్నాడంటే వారి పట్ల ప్రత్యేకమైనటువంటి కరుణ చూపడం కోసం అని చెప్పి. ఎవరా వారు అనంటే ఆ వారు ఎవరు అనేటువంటిది 3 శ్లోకాల్లో ఉందన్నమాట. ఎవరా వారు చూద్దాం ఒకసారి. ఎవరంటే వారు అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. కృష్ణుడు చెప్తున్నాడు నేనే
సర్వములైనటువంటి ఆధ్యాత్మిక భౌతిక జగత్తులకి కారణభూతుణ్ణి, సర్వము నా నుండియే ఉద్భవించుచున్నది అనే విషయాన్ని సంపూర్ణంగా ఎవరైతే తెలుసుకుంటారో, అలా తెలుసుకున్నటువంటి బుద్ధిమంతులు నా భక్తిలో నిమగ్నమై నన్ను హృదయపూర్వకంగా అర్చిస్తారు. ఇది మత్వ భజంతే మాం, నన్ను సంపూర్ణంగా భజిస్తారు. ఇంకా వాళ్ళు ఏమేం చేస్తారో చెప్తున్నాడు. ఈ నాలుగు శ్లోకాలు భగవద్గీత మొత్తం నేర్చుకున్నా నేర్చుకోకపోయినా, నేర్చుకోవడానికి కోరిక లేకపోయినా, నేర్చుకోవాలనుకున్న తీరిక లేకపోయినా, ఈ నాలుగు శ్లోకాలు మాత్రం యథార్థంగా బాగా తెలుసుకొని ఉండాలి. వీటి అర్థాన్ని అంతరార్థాన్ని ప్రభుపాదుల వారి భాష్యంలో దీని గురించి ఏం చెప్తున్నారు అనేది బాగా అర్థం చేసుకొని ఉండాలి. దానిలో మధుర శ్లోకం ఇది. తర్వాత ఏం చెప్తున్నాడు కృష్ణుడు, వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇలా సర్వానికి కూడాను భగవంతుడే, ఈ భౌతిక జగత్తులు ఆధ్యాత్మిక జగత్తులు అన్నిటికీ ఆయనే కారణము, సర్వం కూడా ఆ భగవంతు నుంచే ఉద్భవిస్తూ ఉన్నది అని అర్థం చేసుకున్నటువంటి బుధజనులు, బుధజనులు అంటే బుద్ధిమంతులు. మనం మన విషయంలో బుద్ధిమంతుడు అంటే ఏంటంటే కొంచెం డబ్బు బాగా సంపాదిస్తే తెలివితేటలు బాగున్నాయిరా బాగా సంపాదిస్తున్నాడు అంటాం, లేదంటే పేరు ప్రతిష్టలు కీర్తి ఇలాంటివన్నీ సంపాదిస్తే అతను తెలివితేటలు గెలవాడు అంటాం. ఇక్కడ కృష్ణుడి దృష్టిలో బుద్ధిమంతుడు ఎవరంటే సర్వ ఆధ్యాత్మిక భౌతిక జగత్తులు కూడాను భగవంతు నుంచే వస్తున్నాయి అని చెప్పి గుర్తించి హృదయపూర్వకంగా ఆయన భక్తియుక్త సేవలో ఎవరైతే నిమగ్నం అవుతారో అతను బుద్ధిమంతుడు. ఈ బుద్ధిమంతుడు చేసేటువంటి బుద్ధి పనులు ఏమిటి? తర్వాత శ్లోకం చెప్తున్నాడు అనమాట. ఏమిటంట? చాలా ముఖ్యమైన శ్లోకం. మద్గత మచ్చిత ప్రాణ బోధ ఎంత పరస్పరం కథ ఎంత నిత్యం తుష్యంతి చారమంతిచ. ఇలాంటి బుద్ధిమంతులు ఏం చేస్తారంటే నాయందే తమ ప్రాణములుంచి, అంటే దీని అర్థం మీకు తెలుసు కదా, అంటే పూర్తిగా మనస్సు ఇంద్రియాలు సర్వం కూడా భగవంతుని మీద లగ్నం చేసి, మన మామూలుగా ఈ పదాన్ని భగవంతుని కోసం ఉపయోగించకపోయినా తుచ్చమైన భౌతికమైన వస్తువుల కోసం ఉపయోగిస్తాం, రే అదంటే నాకు ప్రాణం రా అని అంటాం. మన ప్రాణమే ఉండదు ఇక్కడ, అది ప్రాణం అనుకుంటాం. కానీ భగవంతుని మీద భక్తులు ఏం చేస్తారు చూడండి, భగవంతుని మీద మద్గత మచ్చిత ప్రాణ, భగవంతుని మీద ఈ ప్రాణాన్ని నిలిపి బోధ ఎంత పరస్పరం, పరస్పరం బోధించుకుంటూ ఉంటారంట. అంటే ఇదే ఇప్పుడు మనం చేసేది. అదే కథయం తచ్చమం నిత్యం, ఆ భగవంతుని కథను నిత్యము కూడాను చెప్పుకుంటూ ఉంటారంట. అలా చెప్పుకుంటూ ఉండడం వల్ల తుష్యంతీచ రమంతీచ, గొప్ప సంతృప్తిని దివ్యమైన ఆనందాన్ని వాళ్ళు పొందుతున్నారు. ఇంకా వాళ్ళు ఏమేం చేస్తున్నారు చూద్దాం. పదో శ్లోకం ఇది. తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగంతం ఏన మాం ఉపయాంతితే. ఇలాంటి భక్తులు నిత్యం నా గురించి చర్చించుకుంటూ నా కథను నిత్యము ఒకరికొకరు పరస్పరం బోధించుకుంటూ గొప్ప సంతృప్తిని దివ్యమైన ఆనందాన్ని పొందడమే కాకుండా తేషాం సతత యుక్తానం, అట్లా అది నిరంతరం అందులో నిమగ్నమైపోయి ఉండి వాళ్ళు భజతం ప్రీతిపూర్వకం, భగవంతుని ఎంతో ప్రీతిగా భజిస్తారంట, ప్రీతిపూర్వకంగా. అలాంటి భక్తులకి భగవంతుడు ఏం చేస్తాడు అది కూడా చెప్పేస్తున్నాడు. భక్తులు నాకు ఇచ్చేస్తారు, నేను భక్తులకి ఏం చేస్తాను అది చెప్తున్నాడు. దదామి బుద్ధి యోగంతం, వాళ్ళకి బుద్ధి యోగాన్ని నేనే ప్రసాదిస్తాను. తేనయాం, అది పొంది వాళ్ళు ఉపయాంతితే నన్ను పొందుతారు. నన్ను పొందడానికి కావలసినటువంటి బుద్ధి యోగాన్ని నేను ఇస్తాను వాళ్ళకి. అది చెప్పిన తర్వాత భగవంతుడు ఏం చెప్తున్నాడంటే ఈరోజు శ్లోకం చెప్తున్నాడు. ఏమని? తేషాం ఏవాను కంపార్థం, తేషాం వారికి. ఇప్పుడు ఆ వారు ఎవరు అర్థమైందా, ఆ వారు ఎవరు అర్థమైందా? ఈ మూడు శ్లోకాల్లో చెప్పారు వారెవరో. తేషం వారికి, ఏవా ఏవా అంటే ఏంటంటే సటన్లీ ఖచ్చితంగా, అనుకంపార్థం అంటే ప్రత్యేకమైన కరుణ చూపించడం కోసం, స్పెషల్ మెర్సీ, ప్రత్యేకమైన కరుణ చూపించడం కోసం ఏం చేస్తాడంటే కృష్ణుడు, అహం అజ్ఞానజం తమహ, అజ్ఞానం వల్ల వచ్చినటువంటి చీకటి వాళ్ళ దగ్గర ఉంది, దాన్ని నేను పనిగట్టుకొని నాశయామి, నాశనం చేసేస్తాను. ఆత్మభావస్తో వాళ్ళ హృదయంలో ఉండి మరి ఏ విధంగా నాశనం చేస్తాడట? జ్ఞాన దీపేన భాస్వత, జ్ఞానం అనే దీపం వెలిగించి వాళ్ళ హృదయాల్లో వాళ్ళ హృదయాల్లో ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి చీకటిని తీసేస్తానని చెప్తున్నాడు. భాష్యంలో ప్రభుపాదులు వారు చెప్తున్నారు ఈ శ్లోకానికి భగవద్గీత మొత్తం సారాంశం భగవంతుడు ఈ శ్లోకాల్లో చెప్పాడట. ఈ నాలుగు శ్లోకాలు ఏమంటారంటే భగవద్గీతకి చతుశ్లోకి అంటారు. ఈ నాలుగు శ్లోకాలను మనం కాస్త ముక్కులో పెట్టుకొని, అంటే ఈ ముక్కులో పెట్టుకోవడం అలాగే కాదు, పరీక్షలప్పుడు మనము పరీక్షకి వెళ్లే ముందు ముక్కులో పెట్టుకొని అక్కడ చేదేస్తాం అంటాం, అది కాదు, అట్లా కాదు. అంటే మనకు కూడా పరీక్ష ఉంది, మృత్యు అనే పరీక్ష రాయాలి. ఆ లోపల ఏంటంటే ఈ నాలుగు శ్లోకాలని బాగా అవగాహన చేసుకోవాలి. భగవంతుడికి నిజంగా భక్తులు అనేవాడు ఏం చేయాలి? ఇక్కడ చెప్తున్నారు ప్రతిరోడు నేను భక్తునేనండి, నేను భక్తునే, నేను కృష్ణునికి సేవకుండే, లేదా నేను భక్తి చేస్తానని చెప్పి అంటూ ఉంటాం. మనమంతా శుక్రవారం శనివారం భక్తులే. శుక్రవారం శనివారం దేవాలయంకి వెళ్ళి గంట కొట్టి ఉండిలో కానుకేసేసి కాసేపు అట్టా కూర్చొని ఇట్టాలు వేసేసేది. ఇక అసలు భక్తులు అంటే ఏం చేస్తున్నారు? ఈ శ్లోకంలో చెప్తున్నాడు భగవంతుడు, నీ చతుశ్లోకి భగవద్గీత అంటారు. సో ఈ శ్లోకాల్లో భగవంతుడు ముఖ్యమైన సారాంశం ఏం తెలియజేస్తున్నాడంటే, నా భక్తులు నిరంతరం నా కథను పరస్పరం చర్చించడం వల్ల వాళ్ళు దివ్యమైనటువంటి ఆనందాన్ని, గొప్ప సంతృప్తిని, గ్రేట్ సాటిస్ఫాక్షన్ అండ్ ట్రాన్సెండెంటల్ హ్యాపీనెస్, దివ్యానందాన్ని, గొప్ప సంతృప్తిని పొందడమే కాకుండా అలాంటి వాళ్ళ పట్ల నేను ప్రత్యేకమైన కరుణ చూపించడం కోసం జ్ఞానం అనే దీపాన్ని వెలిగించి వాళ్ళ అజ్ఞానాన్ని తీసేస్తాను అని చెప్పాడు. ఇక్కడ భాష్యంలో ప్రభుపాదులు ఈ శ్లోకానికి ఏం చెప్తున్నారు నేను భాష్యం వరుసగా చదువుకుంటూ చర్చిద్దాం. నేను చైతన్య మహాప్రభు ఈ భూప్రపంచానికి అవతరించిన తర్వాత ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేసేటువంటి సౌభాగ్యాన్ని కలిగించారు. భగవంతునికి దివ్యనామాన్ని జపం చేయాలంటే ఈ కలియుగంలో అందరికీ నిజంగా అర్హత లేదు. చైతన్య మహాప్రభు అవతారం ఎంత ప్రత్యేకమనంటే అర్హత లేని వాళ్ళకి అర్హత ఇవ్వడమే, అదే ఆయన అవతారంలో ప్రత్యేకత. ఏవాను కంపార్థం అంటే ప్రత్యేకమైన కరుణ అనమాట, స్పెషల్ మెర్సీ అంట. ప్రత్యేకమైన కరుణ అంటే మీకు ఎలా ఉంటుందంటే చూడండి, రైలు బండిలో ప్రయాణాలు చేస్తుంటారు, స్పెషల్ కోటా ఎవరికి, వికలాంగులకి, అంగవైకల్యం కలిగిన వాళ్ళకి స్పెషల్ కోటా, కొంచెం సీట్లు ఎక్కువ ఉంటాయి, మూల్యం తక్కువ ఉంటుంది. అలా ఈ కలియుగంలో ప్రతి ఒక్కరు కూడా ఏమిటంటే ఆధ్యాత్మికంగా వికలాంగులే. శ్రీ రాధాగోవింద భగవానికి జై, శ్రీల ప్రభుపాదికి జై, నితాయ గౌర్ ప్రేమలకి. ఆధ్యాత్మికంగా భగవంతుని పట్ల సంపూర్ణమైన ఆసక్తి చూపించడానికి తొందరగా ముందుకు రారు. ఎందుకు అనంటే కలియుగంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని దోషాల వల్ల, ఆ దోషాల నుంచి బయటపడాలనే ప్రయత్నం చేయకపోవడం వల్ల, ఇంద్రియ భోగానికి మితిమీరి ఆసక్తి చూపించడం వల్ల, భోగ ఐశ్వర్య ప్రసక్తానాం తయా పహృత చేతసం, ఈ మనసు అనేటువంటిది భోగైశ్వర్యాలు దొంగిలించుకుని వెళ్ళిపోయాయి. అందుకని ఏంటంటే సమాధవ నవిధీయతే, స్థిరమైన మనస్సు లేదు, మనసు ఎప్పుడు చూసినా చంచలంగా ఆడుతూ ఉంది అన్నమాట. ఒకప్పుడు ఉన్నటువంటి ఆలోచన ఒకప్పుడు ఉండడంలే, మనసు స్థిరంగా ఉండడంలే, స్థిమితంగా లేదు. అందువల్ల ఆధ్యాత్మికంగా వికలాంగులే. కనుక భగవంతుడు ఏంటంటే ఈ కలియుగంలో వీళ్ళ పట్ల ప్రత్యేకమైన అనుగ్రహం చూపించడం కోసం శ్రీ చైతన్య మహాప్రభు హరే కృష్ణ మహామంత్రాన్ని అందరికీ అందించారు. మహాప్రభు 500 సంవత్సరాల క్రితం ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని అందరికీ ప్రచారం చేస్తున్నప్పుడు, వారణాసిలో ఆయన ప్రచారం చేస్తున్నప్పుడు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకొచ్చి చైతన్య మహాప్రభు చేసేటువంటి కృష్ణనామ సంకీర్తనలో అందరూ భాగస్థులు అవుతూ ఉంటే, ప్రకాశానంద సరస్వతి అనేటువంటి ఒక గొప్ప సన్యాసి దానిని హేళనం చేశాడు. అదేమిటయ్యా, నువ్వు సన్యాసిగా ఉన్నావు, సన్యాసి అంటే ఏదో వేదాలు వాదాలు చాలా చాలా తత్వాలన్నీ కూడా నువ్వు వాదించాలి, అవన్నీ వదిలేసి ఏదో ఒక పిచ్చివాడిలాగా ఉన్మాదిలాగా వీధుల్లో హరే రామ హరే కృష్ణ అంటే ఏమిటిదంతా, ఒక సన్యాసి చేయవలసిన పనేనా ఇది అని హేళనం చేశాడు. హేళనం చేసినప్పుడు చైతన్య మహాప్రభు ఏం చేశారంటే, ఆ విధంగా హేళన చేసినటువంటి ప్రకాశానంద సరస్వతితో తాను సంభాషణ చేయడానికి వెళ్లారు. ప్రకాశానంద సరస్వతి అంటే ఏదో ఆషామాష వ్యక్తి కాదు, అతను చాలా పెద్ద శిష్యజనం కలిగినటువంటి ఒక గురువు అతను. అక్కడ చైతన్య మహాప్రభు ఆయన దగ్గరికి సంభాషించడానికి వెళ్ళినప్పుడు చైతన్య మహాప్రభు అందరూ కూడా నువ్వు కాళ్ళు కడుక్కునేటువంటి ప్రదేశంలో వెళ్ళి కూర్చున్నారు ఆయనతో మాట్లాడడానికి. అది చూసి ప్రకాశానంద సరస్వతి ఆశ్చర్యపోయాడు. తాను ఎంతో ఉన్నతమైనటువంటి ఆశ్రమం మీద కూర్చొని ఉన్నాడు, చుట్టూ శిష్యులందరూ కూర్చొని ఉన్నారు, మహాప్రభు ఎక్కడో అందరూ కాళ్ళు కడుక్కునేటువంటి చోట కూర్చొని ఉన్నాడు. ఆయన వినయానికి ఒక సన్యాసిగా ఉండి ఇంత వినయం ఉంటుందా? సన్యాసి అంటే ఆయన వర్ణాశ్రమ ధర్మంలో బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి, చాలా ఉన్నతమైనటువంటి స్థానం. ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో సన్యాసి అందరూ కాళ్ళు కడుక్కునేటువంటి చోట అక్కడ కూర్చున్నాడు అని చెప్పి ప్రకాశాన సరస్వతి దిగ్గున లేచి పరుగు పరుగును వెళ్ళి ఆయన పట్టుకుని తీసుకొచ్చాడు. అయ్యో అక్కడ కాదు మీరు ఇటు కూర్చుండే. చైతన్య మహాప్రభు తేజస్సు చూసి ప్రకాశాన సరస్వతి ఆశ్చర్యపోయాడు. ఏం తేజస్సు అయ్యా ఇతనికి సన్యాసి అనేసి అతనితో అన్నాడు అనమాట, నువ్వు సన్యాసివు కదా, వేదాలు, వాదాలు, తత్వాలు ఇవన్నీ కూడా వాదించాలి, అవన్నీ వదిలేసి హరే కృష్ణ నామ సంకీర్తనం చేస్తూ విధుల్లో వెళ్తున్నావు, దీనివల్ల ఏంటి ప్రయోజనం అనేసి. చైతన్య మహాప్రభు ఏమన్నారంటే సరళంగా, నాకైతే అంతగా ఏమి తెలియదు, మా గురువు గారు నాతో ఏమన్నారంటే, నాయన నీవు ఒక మూర్ఖుడివి కాబట్టి భగవంతునికి ప్రత్యేక అనుగ్రహం నీకు చూపించేటువంటి ఒక సాధనాన్ని నీకు ఇస్తున్నాను, అదేమిటంటే హరే కృష్ణ మహామంత్రం. ఈ హరే కృష్ణ మహామంత్ర సంకీర్తన చెయ్యి, నీ జీవితం ధన్యమైపోతుంది అన్నాడు. గురువుగారు చెప్పింది నేను తీసుకొని పాటిస్తున్నాను, ఇంతకన్నా నాకు ఎక్కువ తెలియదు. ఆయన వినయాన్ని చూసి ప్రకాశన సరస్వతి అప్పుడు అర్థం చేసుకున్నారు, ఒక సన్యాసి కావలసింది హోదా కాదు వినయం, ఈయన ఎంత వినయాన్ని కలిగి ఉన్నాడని చెప్పి అప్పుడు ప్రకాశన సరస్వతి చైతన్య మహాప్రభుతో చాలా సంభాషణ చేసి ఆ సంభాషణలో చైతన్య మహాప్రభు అడిగినటువంటి విషయాలకి పూర్తిగా అంగీకరించి ప్రకాశానంద సరస్వతి కూడాను భక్తుడయ్యి ఎందుకు నువ్వు హరే కృష్ణ మంత్రం చేస్తున్నావు అని హేళన చేసిన వాడే చివరికి ఏమైంది, ఆయన కూడా హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే నామ సంకీర్తనతో ఆయన తన్మయత్వం చెందాడంట. ప్రభుపాద భాషలో ఈ విషయం ఎందుకు చెప్తున్నారంటే, పాపం కొద్దిమంది తెలియనటువంటి తత్వవేత్తలు, తాత్వికులు, తత్వమసీలు వాళ్ళు ఏమనుకుంటారంటే, ఈ సంకీర్తన చేసేటువంటి భక్తులను చూసి ఏం తెలియదు వాళ్ళకి, ఏదో భజన పర్వాలేదు, ఏదో ప్రారంభం అట్లా చేసుకోవచ్చు, కానీ వాళ్ళకి నిజంగా తత్వము, నిజంగా వేదము, వాదం ఏం తెలియదు అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ యథార్థం ఏంటంటే, భక్తితో నామ సంకీర్తన ఎవరైతే చేస్తున్నారో ఆ వ్యక్తి భగవంతుడికి ఎంత ఎంత ప్రియమైన వాడు అని అంటే, ఇక్కడ ఈ శ్లోకాల ద్వారా అర్థమవుతుంది, భగవంతుడు అలాంటి వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని పూర్తిగా తొలగించి వాళ్ళకి జ్ఞాన దీపేన భాస్వత, తేజస్సుతో ప్రజ్వలించేటువంటి జ్ఞానం అనే దీపాన్ని వాళ్ళ హృదయంలో వెలిగించి వాళ్ళ హృదయంలో ఉన్న అజ్ఞానాన్ని నాశనం చేస్తున్నాడు. ఎంత ప్రత్యేకమైన అనుగ్రహం భగవంతుడు చూపిస్తాడో చూడండి. అంటే ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, జీవితాంతము వేదాలు, వాదాలు, తర్కాలు అని చెప్పేసేసి మీరు జీవితం అంతా కూడా నీ కలియుగులు ఉండేదే అల్పాయుష్ కదండి. భాగవతం ప్రథమ స్కంధంలో ఏం చెప్తున్నారు, నైమిషారణ్యంలో ఋషులు కలియుగం యొక్క అసమర్థతలు, అవలక్షణాలు చెప్పేటప్పుడు మొట్టమొదట వాళ్ళు చెప్పిన లక్షణం ఏది, ప్రాయేణు అల్పాయుష సభ్య. ఈ కలియుగంలో మొట్టమొదటి అవలక్షణం ఏంటంటే ఆయుష్ చాలా తక్కువ. అంటే ఇక్కడ తక్కువ అని ఎందుకు చెప్పారంటే, తక్కువ తక్కువ అయిపోతుంటుంది. తక్కువ అని అంటే మీకు అర్థమవుతుందా, మన ఊరికి ఆశీర్వాదాలు గంటం శతమానం భవతి అని, అంటే 100 సంవత్సరాలు మానవ జన్మ, 100 సంవత్సరాలు ఎక్కడుంది, మనం విన్నాం చూడడం కూడా. ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరంటే వాళ్ళు ఎవరైనా చూసి ఉండొచ్చు, తాత ముత్తాతలు 100, 102, 105, 110 మొత్తానికి సెంచరీ కొట్టారు లేదా సెంచరీ దాటారని మనం విన్నాం అంతే. ప్రాయణం అల్పాయుష సభ్య అంటే అర్థం ఏంటంటే, రాను రాను తగ్గిపోతూనే ఉంటుంది. ఇది పెద్ద అవలక్షణం ఇక్కడ. మరి ఇప్పుడు 105, 110 ఉండేటువంటి ఆయుష్ ఏమైంది, ఇప్పుడు 90 అయింది, 80 అయింది, 70 అయింది జరుగుతూ ఉంది ఇప్పుడు ఆ వ్యవహారం. అన్ని సర్వ విధాల వ్యాధులతో ఎట్లా కొట్లాడుతున్నాం, ఎంత కొట్లాడినా ఏం లేదులేండి, పోయే కొద్ది ఇంత ఇలా తగ్గుతూ పోవాల్సింది. మరి ఉన్న ఈ కొద్ది జీవితాన్ని ఏం చేయాలి, జీవితం అంతా కూడాను ఒక పక్కన పేరు ప్రతిష్ట ఎట్లా సంపాదించాలి, ఇంకో పక్క ధనం ఎట్లా సంపాదించాలి, ఇంకొక పక్క కీర్తి ఎట్లా సంపాదించాలి, ఇంకో పక్క విలాసాలు ఎట్లా ఖర్చు పెట్టాలి, ఇంకో పక్క ఇంద్రియ భోగాన్ని ఎట్లా అనుభవించాలి, ఇవన్నీ చూసుకునే అయిపోయింది, జీవితం పూర్తయిపోయింది. ఏదేదో చేయాలి, ఏదేదో సాధించాలి అని అనుకునేలోపే అయిపోయింది జీవితం. అసలు మానవ జన్మలో చేయాల్సింది ఏమిటి, సాధించాల్సింది ఏమిటి? కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నట్టుగా మనలో ఉన్న అజ్ఞానం అనే చీకటిని తొలగించుకొని జ్ఞానం అనే దీపాన్ని వెలిగించుకోవాలి. అది చేయాలి అని అంటే భగవంతుని యొక్క భక్తి యోగాన్ని సరళంగా తీసుకొని భగవద్ దివ్యనామాన్ని మనం చక్కగా జపం చేస్తూ భగవద్గీత భాగవతాన్ని శ్రవణం చేయడం ద్వారా ఏమవుతుంది, అజ్ఞానం అనేటువంటి చీకటి పోతూ ఉంటుంది. అజ్ఞానం అనే చీకటి పోవాలి అని అంటే అని చెప్పి చీకటి నేను తరమక్కర్లా. మీలో ఎవరన్నా తెల్లారి చీకటిని ఎవరన్నా తరుముతున్నారు చెప్పండి. పొద్దున్న సూర్యుడు రాగానే ఏమవుతుంది, చీకటి సహజంగానే వెళ్ళిపోతుంది, అంతే, అది ఎక్కడ ఆగదు. అట్లా మనము జీవితంలో ఎప్పుడైతే జ్ఞాన దీపాన్ని వెలిగించుకుంటామో, ఈ మానవ జన్మ ఉండేది జ్ఞాన దీపం వెలిగించుకోవడానికి. జంతు జన్మలు పశుపక్ష్యాదుల జన్మలన్నీ ఆహార నిద్ర భయం అయిన ఈ వ్యవహారాలకి, మానవ జన్మ ఉండేది జ్ఞాన దీపం వెలిగించుకోవడానికి. అందుకే చైతన్య మహాప్రభు ఏం చేస్తున్నారు, సరళంగా హరినామ సంకీర్తన భాగవత శ్రవణం చేయడం ద్వారా ఆ జ్ఞాన దీపాన్ని వెలిగించుకొని ఆ వెలుగులో సర్వాన్ని కూడా చూడమని చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఈ వెలుగు ఉండబట్టేగా మీరు నన్ను నేను మిమ్మల్ని చూస్తున్నాను. ఆ వెలుగు లేకపోతే అంతా గందరగోళం, హడావిడి. మీరు ఇక్కడే ఆలోచించండి, ఈ వెలుగు లేకపోతే ఎట్లయితే మనం విషయాన్ని యథాతథంగా చూడలేకపోతున్నామో, జ్ఞానం అనేటువంటి వెలుగు మన జీవితంలో రానంత వరకు మనం కూడా జీవితంలో విషయాన్ని యథాతథంగా చూడలేం. మన జీవితంలో ఏదైతే విషయాన్ని యథాతథంగా చూడలేనప్పుడు ఏమవుతుంది, ప్రతి విషయాన్ని కూడాను మనం తప్పుగానే తీసుకుంటాం. చీకట్లో తెలియక తాడే పామును, పామే తాడును పట్టుకున్నాను ఇలా మనం చెప్తా ఉంటారు. మనం చీకట్లో తెలియక తొక్కేశానండి, కనపడలేదండి అని అంటుంటారు. అలా అజ్ఞానం అనేటువంటి చీకటి ఉన్నప్పుడు ఏమవుతుందంటే, జీవితంలో ఎదురేటువంటి సన్నివేశాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో మనకు అర్థం కాదు. ఒక్కొక్కసారి చాలా సుఖాలు విలాసాలు వచ్చేస్తాయి, వాటిని ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలియదు. తెలియక వాటితో చాలా గర్వించి చాలా చాలా అహంకారం చెంది ఎక్కడో అందనంత స్థాయికి కళ్ళు ఇక్కడి నుంచి తీసి పైన పెట్టేసుకుంటాం. ఒక్కొక్కసారి జీవితంలో కష్టాలు దుఃఖాలు ఎదురైనప్పుడు ఏంటంటే దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలియదు. తెలియక ఇక్కడున్నటువంటి ఇక్కడున్న పదార్థం ఏదో ఉంటుంది కదా, ఏముంటుంది అని మెదడు, దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేస్తాం. అప్పుడు వీరికి మోకాల్లో ఉందిరా మెదడు అంటుండే, ఎందుకంటే ఆ ఎదురయ్యేటువంటి దుఃఖాలను కష్టాలు తట్టుకోలేకపోతున్నాడు. మనం వింటూ ఉంటాం అక్కడ ఇక్కడ, అక్కడ ఆత్మ చేసుకున్నారు, ఇక్కడ అఘాతుకం చేసుకున్నారు, ఇవన్నీ ఏంటి అంటే ఆ జీవితంలో ఎదురేటువంటి సన్నివేశాలను హ్యాండిల్ చేయడం చేత కావట్లేదు. అజ్ఞానం అనే చీకటి జీవితంలో లేకపో, ఈ అజ్ఞానం అనే జీవితం చీకటి జీవితంలో తొలగించుకోకపోతే ఏమవుతుందంటే విషయాన్ని యథాతథంగా స్వీకరించడం అర్థం కాదు. అందుకని జ్ఞాన దీపాన్ని మన జీవితంలో వెలిగించుకోమని ఈ శ్లోకం ద్వారా కృష్ణుడు ప్రత్యక్షంగా చెప్తున్నాడు. తర్వాత భాష్యంలో ఏమంటున్నారంటే, కొద్దిమంది తాత్వికులు తత్వమసిలు భక్తులు వీళ్ళది ఏముంది ఊరికినా హరేరామ హరే కృష్ణ అంటారు, వీళ్ళదేముంది అని అనుకుంటారు. శ్రద్ధగా నామ సంకీర్తన చేసేటువంటి వాడికి కావలసిన బుద్ధి యోగాన్ని భగవంతుడే ఇస్తున్నాడు, వాళ్ళ మీద ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం చూపించి వాళ్ళ యొక్క అజ్ఞానమైన చీకటిని తొలగించి జ్ఞానమైన దీపాన్ని వెలిగిస్తున్నాడు, ఇంకేం కావాలి ఇంతకన్నా. తర్వాత ఏం చెప్తున్నారు చూడండి, భక్తి యోగమునందు ఎవరైనా శ్రద్ధాళు అయినట్లయితే కృష్ణుడే స్వయంగా వారి అంతర్యము నుండి వారికి సహాయం చేస్తాడు. భగవంతుడు హృదయం నుంచి మనకి సహాయం చేస్తాడు. ఎవరో ఒక భక్తుడి దగ్గరికి పంపిస్తాడు, లేదా ఏదో ఒక మంచి సత్సంగంలో జరుగుతుంటే అనుకోకుండా వచ్చి కూర్చుని అందులో నాలుగు విషయాలు విని అర్రే ఇవన్నీ ఎప్పుడు జీవితంలో మనం వినలేదే అని తెలుసుకుని దాని నుంచి ప్రేరణ పొందేటట్టు చేస్తాడు. ఇవన్నీ కృష్ణుడు చేసే సహాయం, మనం గుర్తించాలి. నిజం చెప్పాలంటే ఒకనొక రోజున ఇదే మందిరంలో ఆదివారం సాయంకాలం పూట ఇలాంటి సత్సంగం జరుగుతున్నప్పుడు నేను ఒక విద్యార్థిగా ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు వచ్చి కూర్చొని విన్నాను. ఇలా ఒక శ్రోతలాగా వచ్చి కూర్చొని విన్నాను అంతే. అలా కాసేసేపు ఆ కొంచెం శ్రద్ధగా విని విశ్వాసంతో నేను ఆ ఉపదేశాన్ని స్వీకరించినందుకు ఫలితం భగవంతుడు ఏమిచ్చాడు చూడండి. ఎక్కడైతే కూర్చొని విన్నానో అక్కడే కూర్చొని చెప్పేటట్లు చేస్తున్నాడు. ఇదంతా కృష్ణుడు చేసేటువంటి ఏర్పాటు కదా. అనగా శ్రద్ధతో కృష్ణ భక్తి భావన ఎందు నిలిచినటువంటి భక్తుడు ఎన్నడూ కూడా జ్ఞానరహితుడు కాబోడు. శ్రద్ధగా భక్తి చేస్తే జ్ఞానం లేకపోవడం అనేది లేదండి. జ్ఞానము వైరాగ్యం అని రెండు ఉన్నాయి కదా, ప్రపంచంలో ఎక్కువగా వీటి మీద దృష్టి పెడుతూ ఉంటారు. జ్ఞానం ముఖ్యమండి అంటుంటారు, కొద్దిమంది వైరాగ్యం ముఖ్యమండి అంటుంటారు. శాస్త్రం మనకేం చెప్తుందని అంటే, భక్తి అనేటువంటిది తల్లి అంట, భక్తిదేవి ఆమె పేరు. ఆ భక్తిదేవి అనేటువంటి ఒక తల్లికి ఇద్దరు బిడ్డలు ఉన్నారంట. ఆ ఇద్దరు బిడ్డల పేర్లు అంటే జ్ఞానము వైరాగ్యం. శాస్త్రం ఏం చెప్తుందంటే, ఇది స్వయంగా నారదుని చెప్పిన మాటలు, ఆ భక్తిదేవి అనేటువంటి తల్లిని గనక మీరు ఆశ్రయం తీసుకోగలిగితే సహజంగానే బిడ్డలు జ్ఞానము వైరాగ్యము జ్ఞానంచ యదహైతుకం భాగవతం చెప్తుంది అనమాట. జ్ఞానంచ యదహైతుకం, సహజంగానే జ్ఞానము వైరాగ్యం అనేటువంటివి ఈ భక్తి యోగం స్వీకరించిన వాడికి సహజంగానే వచ్చేస్తాయి. విడిగా వైరాగ్యం కోసం పూర్తిగా అన్ని వదిలేసి ఎగడుగు పారిపోయేది, లేదంటే విడిగా జ్ఞానం కోసం గంటలు గంటలు పుస్తకాలు కూర్చొని పట్టుబట్టేది అవసరం లేదు. శ్రద్ధగా భక్తి యోగంలో నిమగ్నమైతే జ్ఞానము వైరాగ్యము సహజంగానే వస్తాయి. సంపూర్ణ కృష్ణ భక్తి భావంలో సేవను చేయడం అనేటువంటిది ఒక్కటే దానికి కావలసినటువంటి యోగ్యత. దీనికి కావలసినటువంటి క్వాలిఫికేషన్ ఏమిటంటే, సంపూర్ణంగా కృష్ణ భక్తి భావంలో నిమగ్నమయ్యి భగవంతుడికి సేవ చేయాలి. ఇంకోటి, ఆత్మ అనాత్మ విచక్షణ లేకుండా ఎవరూ కూడా శుద్ధ జ్ఞానాన్ని పొందలేరని చెప్పేసి ఈ ఆధునికమైనటువంటి తత్వవేత్తలు భావిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకంలో చక్కటి సమాధానం చెప్తున్నాడంట. ఏమని, శుద్ధ భక్తి యోగంలో నిమగ్నమైనటువంటి వాడు తగినంత విద్య లేనప్పటికీ కూడా మరియు వేద నియమాల గురించినటువంటి తగినంత జ్ఞానాన్ని కలిగలేనప్పటికీ కూడా ఈ శ్లోకంలో తెలుపబడినట్లుగా తప్పకుండా భగవంతుని చేత సహాయాన్ని పొందగలడు. భగవంతుడు సహాయం చేస్తున్నాడు. భక్తి యోగంలో నిమగ్నమైన వాడికి భగవంతుడు చేసే హెల్ప్ ఇది. ఏమిటి ఆయన చేసే సహాయము? అజ్ఞానజం తమహ, అజ్ఞానం వల్ల పుట్టినటువంటి చీకటిని నాశయామి, నాశనం చేస్తాడు. ఎట్లా? జ్ఞాన దీపేన భాస్వత, జ్ఞానం అనే దీపాన్ని వెలిగిస్తున్నాడు. పరతత్వమైనటువంటి తనను కేవలం మానసిక కల్పనల ద్వారానో లేకపోతే తాత్వికమైన అవగాహన ద్వారానో అర్థం చేసుకోవడం సాధ్యం కాని విషయం అని చెప్పి కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడట. పరతత్వమైనటువంటి భగవంతుడు అత్యంత గనుడైనప్పుడు ఆయన మనోకల్పనల ద్వారా అర్థం చేసుకోవడం అనేటువంటిది, పొందగలడం అనేటువంటిది సాధ్యం కాదు. అంచేత మనుషుడు భక్తి అనేటువంటిది లేకుండా, పరతత్వం పట్ల అనురాగం లేకుండా కోట్లాది సంవత్సరాలు మానసిక కల్పనలు చేసినా కూడా పరతత్వం అయినటువంటి శ్రీకృష్ణుణ్ణి తెలుసుకోలేడు. కోట్లాది సంవత్సరాలు ఈ విషయాన్ని బ్రహ్మదేవుడు బ్రహ్మ సంహితలో చెప్తాడు. ఏమంటాడు? ప్రేమాంజనత్సురిత భక్తి విలోచనేన సంత సదైవ హృదయేషు విలోకయంతి యంశ్యామ సుందర మచింత్య గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహం భజామి. ప్రేమ అనేటువంటి కాటుకి ఎవరైతే రాసుకుంటారో వాళ్ళు భగవంతుణ్ణి యథార్థంగా చూడగలుగుతారు. పంతాస్తు కోటి శతవత్సర సంప్రగమ్యో వాయోరథాపి మనసో ముని పుంగవానం సోప్యస్తి యత్ ప్రపదసీన్య విచింత్య తత్వై గోవిందమాది పురుషం తమహం భజామి. కోట్ల సంవత్సరాలు మనోవేగంతో ప్రయాణం చేసినా గాని భగవంతునికి పాదదర్శనం దొరికేది కష్టం అని, అలాంటి భగవంతుని పాదదర్శనం ఏంటి? సంపూర్ణ దర్శనం ప్రేమ అనేటువంటి కాటుగా కళ్ళకి రాసుకుంటే చేసుకోవచ్చు భగవంతుని దివ్య దర్శనం. అందుకని కేవలం భక్తియుత సేవ ద్వారానే పరతత్వమైనటువంటి ఆ శ్రీకృష్ణుడు ఆనందాన్ని చెంది తన అంతరంగ శక్తి ద్వారా ఆ భక్తుని యొక్క హృదయమున తనను తాను అర్థం చేసుకునే బుద్ధిని ప్రసాదిస్తాడు. శుద్ధ భక్తుడు శ్రీకృష్ణుణ్ణి ఎప్పుడూ సదా హృదయంలో నిలుపుకొని ఉంటాడు. సూర్య సమానుడైనటువంటి శ్రీకృష్ణుడు అట్టి ఊనికి చేత భక్తుని హృదయంలో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారాన్ని పటాపంచలయ్యేటట్టు చేస్తాడు. అందుచేత ఇదే శ్రీకృష్ణుడు తన శుద్ధ భక్తుల పట్ల చూపేటువంటి ప్రత్యేక కరుణ అయి ఉన్నది. శుద్ధ భక్తుల పట్ల కృష్ణుడికి ఎంత కరుణ అంటే, అసలు వాళ్లతో ఆయన ఎంతో అద్భుతమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉంటాడు. ఇక్కడ శుద్ధ భక్తులు అనే మాట వచ్చింది కాబట్టి రేపటి నుంచి మనకి ఒక దివ్యమైనటువంటి మాసం ప్రారంభం కాబోతుంది. ఏమిటది? కార్తీక దామోదర మాసం ప్రారంభమవుతుంది. హరి హరి బోల్. ఆ కార్తీక దామోదర మాసంలో, ఈ కార్తీక దామోదర మాసం అంతా ఒక శుద్ధ భక్తురాలు కోసమే. ఎవరు శుద్ధ భక్తురాలు? యశోదమ్మ. యశోదమ్మ కోసమే ఇదంతా. యశోదమ్మతో కృష్ణుడు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి లీలల్ని స్మరిస్తూ ఒక నెలంతా కూడా భక్తులు వైష్ణవులు ఆ భగవంతుని సేవిస్తారు. యశోదమ్మకి భగవంతునితో ఎంత దివ్యమైనటువంటి సంబంధం అని అంటే ఈ కార్తీక దామోదర మాస వ్రతానికి సంబంధించిన లీలల్లో మనకు అర్థమవుతుంది. యశోదమ్మ ఒక రోజున పొద్దున్న లేచింది. ఆ రోజున చాలా ప్రత్యేకమైన రోజంట అది. అది ఏ రోజు అని అంటే తర్వాత చెప్తున్నారు ప్రభుపాదుల గారి భాషలో. ఆ రోజు దీపావళి అంట. ఇంట్లో వాళ్ళందరికీ కూడా యశోదమ్మ సెలవు ఇచ్చేసింది, ఈ రోజు మీకు సెలవు పోండి, ఇంటికి వెళ్ళేసి చుచ్చుబుడ్లే కాల్చుకుంటారు, టపాకాయలు పేల్చుకుంటారు, మీ ఇష్టం. పొద్దున్నే లేవగానే కృష్ణుడు ఎక్కడున్నాడని చూసిందంట. కృష్ణుడు ఇంకా నిద్రపోతున్నాడు. ఆ నిద్రపోతున్న కృష్ణుడు కళ్ళని చూస్తే యశోదమ్మకి నీలి పద్మం గుర్తుకొచ్చిందంట, బ్లూ లోటస్, నీలి పద్మం. కృష్ణుని కళ్ళారు ఒకసారి చూసుకొని బయటకు వచ్చింది. తన కాలకృత్యాలు మొదలుపెట్టింది. ఆమె కాలకృత్యాలు దేంతో ప్రారంభమవుతాయి? యశోదమ్మ కాలకృత్యాలు వెన్న చిలకడంతోనే ప్రారంభమవుతాయి. సో వెన్న చిలుకుతుంది. యశోదమ్మ వెన్న ఎందుకు చిలుకుతుంది అని అంటే మూడు కారణాలు చెప్తున్నారు మన ఆచార్యులు. మొదటి కారణం ఏంటంటే, నేను రోజు కృష్ణుడికి సరిగా సేవ చేయట్లేదేమో, ఈ రోజన్నా సరిగ్గా సేవ చేద్దాం, కృష్ణుడికి ఈ రోజన్నా బాగా వెన్న చేసి పెడదాం. నేను బాగా వెన్న చేసి పెడితే కృష్ణుడు బాగా తింటాడు. ఆయన ఇక్కడ బాగా తిన్నాడు అనుకో, కడుపు నిండిపోతుంది, పక్కింట్లోకి దొంగతనాలకు వెళ్ళకుండా ఉంటాడు. రోజు ఆయనతో ఇది ఒక పెద్ద నస. ఆ ఇంటోళ్ళు ఈ ఇంటోళ్ళు వచ్చేసి, అమ్మా మీ అబ్బాయి మా ఇంట్లో దొంగతనం చేశాడు, వెన్నంట పట్టుకెళ్ళిపోయాడు, బహుశా నేను సరిగా కృష్ణుడికి సేవ చేయట్లేదేమో, నేను బాగా రుచికరంగా చేయాలి ఈరోజు వెన్న. ఎంత రుచికరంగా చేయాలంటే అది తినిన తర్వాత కృష్ణుడు ఇంకా ఎక్కడికి వెళ్ళకూడదు, ఇంట్లోనే కడుకుండా తినేసి ఇంట్లోనే నిద్రపోవాలి. అలా అనుకుని ఆమె వెన్న చేస్తుందంట. ఇంకొక కారణం ఏంటంటే, యశోదమ్మకి ఇంట్లో కొన్ని వందల మంది సేవకులు ఉన్నారు. ఎందుకంటే దే ఆర్ కింగ్స్ ఆఫ్ దట్ గోకుల. ఆ గోకుల గ్రామానికి వీళ్ళే అధిపతులు, నన్న మహారాజు, జమీందారులు వాళ్ళు. కాబట్టి వాళ్ళ ఇంట్లో ఎంతో మంది సేవకులు, పాలేరులు, వాళ్ళు వీళ్ళు వెన్న చెలగడానికి బోల్డంత మంది ఉంటారు. కానీ యశోదమ్మ ఏంటంటే కృష్ణుడి మీద ఉన్న ప్రీతితో, వాళ్ళు వీళ్ళు కాదు, నా కృష్ణుడికి నేనే వెన్న చిలకాలి అని ఆమె కూర్చొని చిలుగుతోంది. ఇది ఒక కారణం. శిష్యురాగోవింద భగవానికి శీల ప్రభుపాదికి నితాయ గౌర్ ప్రేమనంది. అలా కృష్ణుడి కోసం ఆమె వెన్న చిలుగుతుంది అనమాట. కృష్ణుడి కోసం వెన్న చిలికేటప్పుడు ఇలా రెండు మూడు కారణాలు ఉన్నాయన్నమాట. పాలేరులు వాళ్ళు వీళ్ళొద్దు, నేనే కృష్ణుడికి సేవ చేయాలని, నేను బాగా సేవ చేస్తే మంచిది, బాగా వెన్న తయారు చేస్తే కృష్ణుడు ఆ ఇంటికి ఇంటికి పోకుండా ఉంటాడని కృష్ణుడి కోసం చేస్తున్నాను. ఇంకొక కారణం కూడా ఏంటంటే, ఈ వెన్న నేనే తయారు చేసి నారాయణుడికి నైవేద్యం పెట్టి, ఆ నైవేద్యం పెట్టినటువంటిది ఆ ప్రసాదాన్ని కృష్ణుడికి పెడితే కృష్ణుడు బాగా పుష్టిగా తయారవుతాడని. ఆ రోజుల్లో అంట, మన పాత రోజుల్లో ప్రతి భారతదేశంలో ఉన్న తల్లి ఆలోచించేదంట, నా బిడ్డకి ఎంత ప్రసాదం పెట్టానా అని. ఎందుకంటే ఆమె అవగాహన అంట, బిడ్డకి ఎంత ప్రసాదం పెడితే వాడు అంత పుష్టిగా, తుష్టిగా, తుష్టి అంటే సాటిస్ఫాక్షన్, పుష్టి అంటే పోషణ బలంగా, నా బిడ్డ అంత బాగా ఎదుగుతాడు, భౌతికంగానూ ఎదుగుతాడు, శారీరకంగా ఆధ్యాత్మికంగా కూడా ఎదుగుతాడు అని చెప్పి ప్రతి ఇంట్లో తల్లి కూడా ఆ గుడికి వెళ్ళి ప్రసాదం తెచ్చి, ఈ గుడికి వెళ్ళి ప్రసాదం తెచ్చి, అట్లా ప్రసాదం తెచ్చి బిడ్డలకి పెట్టుకునేదండి. సో యశోదమ్మ ఆలోచన కూడా ఏంటంటే, నేను ఈ వెన్నను తయారు చేసి నారాయణుడికి నైవేద్యం పెట్టి అది కృష్ణుడికి పెట్టుకుంటే కృష్ణుడు ప్రసాదాన్ని బాగా పుష్టిగా ఉంటాడు అనేసి. యశోదమ్మకి కృష్ణుడు ముద్దు బిడ్డే కదా, అంతే కదా.
యశోద ముంగిటముచ్యము వీడు నిద్రాని మహిమల దేవకి సోచుడు, ముజ్జుగారే యశోద ముంగిటముచ్యము వీడు.
యశోదమ్మ ఇంటి ముందు ముత్యం అంట కృష్ణుడు.
ఆ అన్నమాచారి ఆ కీర్తన ఇంకో సందర్భంలో మనం దాన్ని పూర్తిగా చర్చించాలి. ఎందుకంటే నేను కొండ మీద నుంచి వస్తానంటే ఎవరో ఒక అతను, చాలా పెద్ద అతను, అతను స్వామి మిమ్మల్ని ఒకటి అడగాలన్నాడు. ఏంటండి అని, మీకుండా నవరత్న మాలలు దొరుకుతాయా? నవరత్న మాలలు అన్నాడు. అనంటే ఉంటాయని చెప్పి, నవరత్న మాల వేసుకోవాలని చెప్పారు స్వామి నాకు. నవరత్న మాల వేసుకుంటే బాగా మంచి జరుగుతుందంట, ఒక మంచి నవరత్న మాల కావాలి, మీ గుడికి వస్తాను. నేను అప్పుడు అతనికి ఇదే చెప్పా, అయ్యా నీకు నిజంగా నవరత్నాలు కావాలా? కావాలి స్వామి, నవరత్నాలు కావాలి స్వామి, నవరత్న మాల కావాలి. అన్నమాచార్యుల వారిది ఒక కీర్తన ఉంది. ఆ కీర్తన మొత్తం కూడా ఒక్కొక్కటి ఊరించుకుంటూ వస్తాడు అన్నమాచార్య. మొట్టమొదటి ముత్యంతో స్టార్ట్ చేస్తాడు. ఏమి, యశోదమ్మ ఇంటి ముందు ముత్యం వీడు కృష్ణుడు అని మొదలు పెడతాడు. తర్వాత పగడం అంటాడు, వైడూర్యం అంటాడు, అన్ని చెప్పుకుంటూ వస్తాడు. కృష్ణుడు ఏ విధంగా పగడం, ఏ విధంగా ముత్యం, ఏ విధంగా వైడూర్యం, ఏ విధంగా కెంపు, నవరత్నాలు కూడాను కృష్ణుడిలో ఎంత అద్భుతంగా వివరిస్తాడు ఆయన అన్నమాచార్య. నేను అది అతనికి చెప్పానమాట. చెప్పి నవరత్నాలు మాల వేసుకోవాలని నీ ఉద్దేశం మంచిదై ఉండొచ్చు, కానీ యథార్థం కూడా అర్థం చేసుకోవాలి నువ్వు. ఆ నవరత్నాలు కూడాను సర్వగుణనిధి అయినటువంటి భగవంతుల్లో, ఆ కృష్ణుల్లో, గోవిందుల్లో ఉన్నాయ్యా. ఆయన నామం జపం చేస్తే నీకు నవరత్నాలు నీవే అని చెప్పాను నేను. అంటే నవరత్న భరితమైన కృష్ణుడు నీవాడు అవుతాడు, ఇంకేం కావాలి? అన్నమాచారి ఈ పాట బహుశా అందుకే పాడినారేమో, అప్పుల్లో కూడా ఉన్నట్టుంది ఈ నవరత్నమాల మోజు. అయితే అట్లా యశోదమ్మ ముద్దు బిడ్డ, అందుకని యశోదమ్మ కృష్ణుడిని ముద్దు బిడ్డగానే చూస్తుంది. కృష్ణుడు చూసిన తర్వాత ఆమె నిద్రపోతున్నాడు కదా, ఎందుకు లేపడం, ఎందుకు ఆయన నిద్ర లేపితే కూడా ఒక ఇబ్బంది. ఏమిటో ఇబ్బంది, ఈవిడ పని చేసుకుని ఇవ్వడం. అందుకని చెప్పేసి ఆయన నిద్ర లేకుండా అట్లే వదిలేసి ఈమె పాటికి వెళ్ళి వెన్న చిలకడం మొదలుపెట్టింది. ఆ వెన్న చిలుకుతున్నప్పుడు ఎలా వెన్న చిలుకుతుందంట ఆమె అని అంటే, ఆ వెన్న చిలుకుతున్నప్పుడు లోపల గదిలో వెన్న చిలుకుతుంది ఆమె. అలా వెన్న చిలుకుతున్నప్పుడు అలా తొంగి చూస్తుంది అనమాట. తొంగి చూస్తే అక్కడ కృష్ణుడు కనిపించలేదు, కృష్ణుడు లోపల గదిలో ఉన్నాడు. అరే కృష్ణుడు యొక్క ముఖం కనిపించట్లేదే, నా బిడ్డ ముఖం కనిపించట్లేదే అని చెప్పేసి ఆ కాసేపటికే, ఇంత ముందేగా చూసి వచ్చింది, ఆ కాసేపటికి యశోదమ్మకి బాధ వేసిందంట. నా బిడ్డ నేను చూడలేకపోతున్నాని, నా బిడ్డ ముఖం నేను చూడలేకపోతున్నానని చెప్పి ఆ బాధను తట్టుకోవడానికి మరి ఇక్కడ సేవ వదిలిపెట్టలేదు. ఇది కృష్ణుడి కోసమే వెన్న చెలగడం కూడా. అందుకని సరే కృష్ణుడు ఎలాగైనా నేను గుర్తుపెట్టుకోవాలని చెప్పి కృష్ణుడి యొక్క మహిమల్ని ఆ కీర్తన రూపంలో పాడుకుంటూ కృష్ణుడు గుర్తుపెట్టుకుంటుందంట. కృష్ణుడికి దూరం అయ్యాను, ఇక దూరం అయినప్పుడు కృష్ణ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి నేను? ఇప్పుడు కృష్ణుడికి మహిమలన్నింటినీ కూడా పాటలు సంకీర్తన రూపంలో పాడుకోవాలి. అందుకని యశోదమ్మ కృష్ణుడి గురించి పాటలు పాడుకుంటుంది. పాటలు పాడుకుంటూ వెన్న సిలుగుతూ ఉంటే చేతి గాజులు శబ్దం అవుతున్నాయి కదా, ఘల్ ఘల్ అని శబ్దం అవుతుంటే అది కరతాళ శబ్దంలాగా వస్తుందంట. తర్వాత ఆ చిలికేటప్పుడు కవ్వము కుండలో కవ్వము ఏం చేస్తుంది, కుండకి తగిలి ధగ్ 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 మృదంగం కొడుతుంటారు కదా మన వాళ్ళు, ఆ విధంగా మృదంగ శబ్దం వస్తుందనంట. అంటే యశోదమ్మ ఏ మృదంగం తీసుకోండి, కీర్తన పడేటప్పుడు మృదంగం తీసుకోండి అని ఆయన చెప్పుకోవాల్సిన అవసరం లేదు, మనకు అవసరం నాయన మృదంగం తీసుకోని చెప్పి. యశోదమ్మకి అవసరంలే, ఆమెకి నేచురల్ మృదంగ ఏది, ఆ కవ్వం. ఈమె లయబద్ధంగా దాన్ని చిలుకుతూ ఉంటే ఆ కవ్వం లోపల కొండలో చక్కగా మృదంగంలాగా శబ్దం చేస్తోంది. చేతి గాజులు కరతాళ శబ్దం చేస్తున్నాయి. సో కరతాళ మృదంగం రెడీమేడ్ ఆమె దగ్గర. ఆ కరతాళ మృదంగాలతో యశోదమ్మ సంకీర్తన పాడుతుంది అనమాట. సంకీర్తనలు ఎక్కడి నుంచి వచ్చాయనంటే యశోదమ్మ దగ్గర నుంచి మొదలయ్యాయంట. కృష్ణుడి యొక్క మహిమల్ని పాడుతున్నామె, కృష్ణుడి యొక్క దివ్యమైనటువంటి లీలల్ని పాటల రూపంలో పాడుతుంది. కృష్ణ కథను పాడుతుంది అనమాట. ఈ కృష్ణ కథ ఎక్కడి నుంచి వచ్చిందో చూడండి, ఇక్కడి నుంచి వచ్చింది అనమాట. ఎక్కడి నుంచి, బృందావనంలో గోపికలందరూ కూడా వెన్న చిలుగుతూ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి మహిమలందరినీ కూడా కీర్తన రూపంలో పాడుతూ ఉంటే ఆ కృష్ణ కథ అనేటువంటిది అక్కడి నుంచి పుట్టింది. కృష్ణ కథ అక్కడి నుంచే పుట్టిందని చెప్పేసి దానికి మనకి అన్నమాచార్య కూడాను నిర్ధారణ చేశారు. అన్నమాచార్య ఏమన్నారంటే, కృష్ణ కథ విష్ణు కథ ఎక్కడి నుంచి వచ్చింది అంటే,
గుల్లెతలు చల్లలు గోనాకు నిచిలుకగా వెళ్ళవిరియాయే విష్ణు కథ గొల్లెతలు చల్లలు గోకునిచిలుకగా వెళ్ళవిరియాయే విష్ణు కథ ఇల్లిదే శ్రీ వెంకటేశ్వరు నామము ఇల్లిదే శ్రీ వెంకటేశ్వరు నామము వెళ్ళి గొలిపెని విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ వినుబల నిదివో విష్ణు కథ.
ఈ కీర్తనలో ఏమంటున్నారు అన్నమాచార్య, గొల్లెతలు గోపికలు చల్లలు అంటే కబం తీసుకొని చిలుగుతూ ఉంటే ఆ చిలుగుతున్నటువంటి ఆ మజ్జిగలో నుండి వెన్నతో పాటుగా నోట్లో నుండి దివ్యమైనటువంటి కృష్ణ కథ విష్ణు కథ బయటకు వచ్చిందంట. గొల్లెతలు చల్లలు గొనకొని చిలుకగా వెళ్ళవిరియాయే విష్ణు కథ, విష్ణు కథ ఇక్కడి నుంచి వచ్చింది. అందుకని యశోదమ్మ విష్ణు కథని కీర్తన చేస్తుంది. అలా కీర్తన చేస్తూ చక్కగా వెన్న చెలుగుతూ ఉంటే ఇంతలో మన స్వామి నిద్రలేచాడు. నిద్రలేవుగానే చిన్నపిల్లలే నిద్రలేవుగానే ముందు ఏంటి, నిద్రలేవుగానే అమ్మ ఆకలి, కృష్ణుడు తిన్నగా లేచాడు. గబ్బ 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 యశోదమ్మ ఎక్కడున్నా చూసుకుంటూ వచ్చేసాడు. వచ్చేసేసరికి యశోదమ్మ అక్కడ వెన్న చిలుగుతూ కనిపించింది అన్నమాట. యశోదమ్మ వెన్న చిలుగుతూ కనిపించింది. కనిపించేసరికి తిన్నగా వెళ్ళిపోయాడు, ఒళ్ళోకి వెళ్ళిపోయాడు అనమాట. యశోదమ్మకు అర్థమైంది అనమాట, ఏంటంటే కృష్ణుడు ఆకలిగా ఉన్నాడు, పాలు తాగాలనుకుంటున్నాడు. సరే అని చెప్పేసి వెంటనే ఎంతో ఆనందంతో చేసే పని టక్కన వదిలేసేసి కృష్ణుడు దగ్గర తీసుకుని లోకాలన్నీ పాలించేటువంటి స్వామికి ఆమె పాలిస్తోంది. ఈ మాటకి సుఖదేవ గోస్వామి ఎంత తన్మయత్వం చెందుతాడంటే, ఆయన భాగవతం చెప్పేటప్పుడు ఒకే శ్లోకంలో అంటాడు, నలేబిరే నలేబిరే నలేబిరే. దీని అర్థం ఏంటంటే, లేదు ఈ భాగ్యం బ్రహ్మకి, లేదు ఈ భాగ్యం శివునికి, లేదు ఈ భాగ్యం సాక్షాత్తు ఆ స్వామి లోకంలో నిత్యము ఉండేటువంటి లక్ష్మీదేవి కూడా. ఎంత భాగ్యం యశోదమ్మ, కృష్ణుణ్ణి లోకాలన్నింటినీ కూడాను ఆడించే కృష్ణుణ్ణి ఆడిస్తోంది, ఎంత భాగ్యం, ఎంత వాత్సల్య భావం అని చెప్పి ఆ సుఖదేవ గోస్వామి ఆనందపడిపోయాడు. ఆ విధంగా కృష్ణుడికి చక్కగా పాలిస్తున్నప్పుడు ఇంతలో పొయ్యి మీద యశోదమ్మ పాలు పెట్టింది. ఆ పాలన్నీ కూడాను సహజంగానే ఇది మనకి ప్రతి ఒక్కరి ఇంట్లో జరిగేదే కదా. ఇంట్లో ఇంట్లో అమ్మగారు పాలు పొయ్యి మీద పెట్టి ఏదైనా కాస్త పనిలో ఏమర్చిందంటే ఏమవుతాయి, టక్కన పాలు పొంగిపోతాయి, కింద పడిపోతాయి. శిష్యు దాదా గోవింద భగవాన్ కి జయ, శిల ప్రభుపాద్ కి జయ, నితాయి గౌర. ఆ పాలు పొంగిపోయాయి వేడికి, పాలు పొంగిపోయాయి కింద పడిపోతున్నాయి. కింద పడిపోయేసరికి వెంటనే యశోదమ్మ ఏం చేస్తుంది, అరే పాలు పొంగిపోతున్నాయి అని చెప్పేసి కృష్ణుని ఉన్నట్టుండిగా టక్కన కింద పెట్టేసి, కింద పెట్టేస్తే పాలు దగ్గరికి పరిగెత్తింది. మీరు అనొచ్చు, అదేంది పొయ్యి మీద పాలది పెద్ద విషయమే ఉంది, స్వామికి పాలిస్తుంది కదా, ఇది ముఖ్యమైన పని కదా అని. అక్కడ పొయ్యి మీద పాలు ఎవరి కోసం, కృష్ణుడి కోసమే. వెళ్ళకపోతే ఏమవుతాయి, కృష్ణుడు సేవకి వినియోగపడకుండా దుర్వినియోగం అయిపోతాయి, కింద పడిపోతే ఇంకేముంది, వాడితో ఉపయోగం ఏముంది. యశోదమ్మ ఏం ఆలోచిస్తుందంటే, నేను పాలు ఇవ్వడం కృష్ణుడికి నేను చేసుకునే సేవ, ఆ గోవులు ఇచ్చినటువంటి పాలు ఏవైతే పొయ్యి మీద పెట్టానో అవి గోవులు కృష్ణుడికి చేసుకునేటువంటి సేవ నా ద్వారా. మరి నా ద్వారా ఆ గోవులు కృష్ణుడికి సేవ చేసుకుంటున్నప్పుడు ఆ సేవ వృధా అవుతుంటే నేను చూస్తే ఎట్లా ఊరుకునేది, నేను కాపాడాలి కదా. అందుకు పరిగెత్తుకుంటూ నేను కృష్ణుడికి చేసేటువంటి సేవ ఇది ఆగితే ఆగింది, వాటి సేవ కృష్ణుడికి దూరం కాకూడదు అనే భావంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి యశోదమ్మ ఏం చేస్తుంది, ఆ పొయ్యి మీద పాలు దించి తిరిగి వచ్చేసింది అనమాట. ఇంతలో ఎప్పుడైతే కృష్ణ అలా వదిలేసి అక్కడ పెట్టేసిందో, కృష్ణుడు వెంటనే బొంగ ముద్దు పెట్టేశాడు అనమాట. వెంటనే కళ చనిపోయాడు, ఆయన కళ చనిపోయి ఇలా చూస్తున్నాడు అనమాట. యశోద మేము పట్టించుకోలే, ఆమె వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేసేసి పొయ్యి మీద పాలు దించేసి కింద పెట్టి వచ్చింది. కృష్ణుడు కనిపించలే. కృష్ణుడు కనిపించబోయేసరి ఆమెకు అనుమానం వచ్చింది. స్వామి డిస్టర్బ్ అయ్యాడు, ఈయన డిస్టర్బ్ అయితే అందరిని డిస్టర్బ్ చేస్తాడు. వెంటనే ఏం చేసింది గబగబా, ఇప్పుడు ఎక్కడున్నాడు కృష్ణుడు అని చెప్పేసి గబగబా వెతుకుతూ వెళ్ళింది అనమాట. పక్క గదిలోకి వెళ్ళింది. పక్క గదిలో పెరుక్కుండలన్నీ పెట్టుంటాయి అనమాట. పక్క గదిలోకి వెళ్ళిన పెరుక్కుండలన్నీ ఉన్నాయి, పగిలిపోయినాయి మొత్తం అన్ని బ్లాస్ట్. కృష్ణుడు అక్కడ కళ చెందాడు, పక్క గదిలోకి వచ్చాడు, చూసింది కృష్ణుడు ఏం లేడు, కుండలన్నీ బ్లాస్ట్. అర్థమైపోయింది స్వామి చేసిన పని. వెంటనే మరి ఇక్కడ లేడు కదా, ఇంకెక్కడికి వెళ్ళాడు, పక్క గదిలోకి వెళ్ళింది. పక్క గదిలోకి వెళ్ళిపోయి పక్కన పాత్రలు అన్ని పెట్టున్నాయి, సామాన్లన్నీ కూడా చిందర వందర గందరగోళం. ఇది ఆయన పని. ఇంకో పక్క గదిలోకి వెళ్ళింది, అక్కడేమో ఈ ధాన్యం బస్తాలు అవి ఇవి మూటలు ఏమైనా ఉన్నాయి, మొత్తం అవన్నీ కూడా గల్లంతు. ఇది ఆయన పని. మళ్ళీ పక్క గదిలోకి వెళ్ళింది, అక్కడ లేడు. మరి ఇంకెక్కడున్నాడని చెప్పేసి ఇంటి వెనకాల ఒక్కొక్క గది చూసుకుంటే ఇంటి వెనకాల పెరట్లోకి వెళ్ళింది. పెరట్లోకి వెళ్తే అక్కడున్నాడు కృష్ణుడు. ఇంతకీ అక్కడ ఉన్నాడు నిజమే, ఏం చేస్తూ ఉన్నాడు అది ముఖ్యం. అక్కడ వెన్నకొండలన్నీ చుట్టూ కొన్ని పెట్టేసుకొని ఒక నాలుగైదు వెన్నకొండలు, మొత్తం ఆ వెన్నంతా కూడా పూర్తిగా తినేసి మూతికి ముక్కుకి అంత బాగా రాసేసుకొని ఆయన కడుపు నుండి తినేసింది అయిపోగా కోతులన్నీ పిలుచుకొనేసి ఏమి ఆ కోతుల బ్యాచ్ అంతా కూర్చోబెట్టుకొని వాటన్నిటికీ వెన్న తినిపిస్తూ ఉన్నాడంట. యశోదమ్మకి ఇంక ఎంత కోపం వచ్చేసిందంటే వీడు తినేది కాకుండా కోతులకు కూడా పెడుతున్నాడు అని చెప్పేసి చాలా కోపం వచ్చేసింది ఆమెకి. కర్ర ఎక్కడ అని చెప్పేసి కర్ర తీసుకుంది. కర్ర తీసుకునేసి కృష్ణుడు దండించడానికి చాలా వేగంగా వెళ్తుంది అనమాట. అప్పుడు కృష్ణుడేమో ఒక చక్కరోడ్డు మీద కూర్చొని ఉన్నాడు, గ్రైండింగ్ మోటార్ అంటాం కదా చక్కరోలు, ఆ చక్కరోలు మీద కూర్చొని వీటన్నిటికీ చక్కగా తినిపిస్తూ ఉన్నాడు అనమాట. మన ఆచార్యులు ఏమంటారంటే భగవంతుడికి ఏదైనా ఒక చిన్న సేవ చేస్తే ఆయన ఎప్పటికీ మర్చిపోడంట. ఈ రామాయణంలో ఎవరైతే వానరులు శ్రీరామచంద్రుడికి సేవ చేశాయో ఆ వానరులన్నింటినీ కూడా కృష్ణుడు మళ్ళీ దగ్గరుండి బృందావనానికి పిలిపించుకుని ఆ రోజంతా బ్యాటిల్ ఫీల్డ్ రణరంగం అక్కడ వాళ్ళని బాగోగులు అడిగేదే చాలా చాలా కష్టమైన పని. అయినా రాముడు వదిలిపెట్టేవాడు కాదంట. రాముడు అర్ధరాత్రి ఎంత వేళైనా సరే, మరి యుద్ధం వారంటే ఏంటి, రేపటికి ఏం ప్లాన్ చేయాలి, రేపటికి ఎట్లా వెళ్ళాలా, ఎటు నుంచి దాడి చేయాలా, ఎవడొస్తాడు అవతల నుంచి, ఇవన్నీ చూసుకోవాలి, ఈరోజు మనలో ఎవరెవరు చనిపోయారు, ఇవన్నీ చేసుకుని అన్నీ అయిపోయిన తర్వాత అందరు వెళ్ళి నిద్రపోతే కూడా రాముడు గుర్తు పెట్టుకుని అందరు వానరుల దగ్గరికి వెళ్ళి ఎట్లా ఉంది మీ పరిస్థితి ఎట్లా ఉంది, దెబ్బలు తగిలి కాళ్ళు చేతులు తెగిపెడిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ పరిస్థితి ఎట్లా ఉందని పరామర్శించిన తర్వాత విశ్రాంతికి వెళ్ళేవాడు. కానీ అప్పుడు ఆయనకి గుండెల్లో నిండుగా భావన ఉండేది రాముడికి, ఈ మానవులు నాకు ఎంత సేవ చేస్తున్నారు, వీళ్ళ రుణం తీర్చుకోవాలి, వీళ్ళకి నేను తిరిగి నేను ప్రతిఫలం చేయాలి అనేసి. అందుకే కృష్ణుడు ఏం చేశాడు, బృందావనంలో ఆ వానరులందరినీ పిలిపించుకొని చక్కగా కూర్చొని వెన్నముదలు తినిపిస్తున్నాడంట. అందుకే కృష్ణుడు భగవద్గీతలు ఏమంటాడు, నేహాభిక్రమణ స్వస్తి ప్రత్యవాయోన విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయ. ఏ అర్జున, స్వల్పమప్యస్య ధర్మస్య, నువ్వు కొద్దిపాటి సేవ నాకు చేసినా సరే త్రాయితే మహతో భయాత్, అది నిన్ను గొప్ప భయం నుంచి రక్షిస్తుంది. నాకు కొంచెం సేవ చేసినా అది ఎక్కడికి పోదు, అది నిన్ను మళ్ళీ వెంటాడు వెంటాడు నిన్ను కాపాడుతుంది అది. సో ఈ వానరులు చేసిన సేవను భగవంతుడు వదిలిపెట్లా, ఆ విధంగా వాటికి తినిపిస్తున్నాడు. అప్పుడప్పుడు యశోదమ్మ ఈ విషయాన్ని అడుగుతుంటుందంట కృష్ణుడికి, ఏమని తెలుసా, రే నువ్వు తిన్నావు అర్థం ఉంది, కోతులకి ఎందుకు రా పెడతావు నువ్వు అని చెప్పేసి అడుగుతున్నాడు కృష్ణుడు. పెద్ద పెద్ద మనిషిలాగా, నీకు తెలియదమ్మా ఈ కోతులు నాకెంత సేవ చేసినాయి తెలుసా, నా కోసం ప్రాణాలకు తెగించి పోరాడాయి. నువ్వు పెద్ద పోటుగాడివి, నువ్వు యుద్ధంలో పోయి యుద్ధం చేసా, నీ కోసం కోతులు వచ్చేసి ప్రాణాలు తెగించి పోరాడాయా అని చెప్పి మొట్టుగా వేసి లోపలికి తీసుకెళ్లేదంట యశోదమ్మ. అయితే ఆ కోతులకి ఈయన పెడుతున్నాడని సరికి ఆ కోపం వచ్చింది. చాలా సార్లు చెప్పినా కూడా వినట్లేదే, ఎన్నిసార్లు చెప్పాలి నీకు, ఎన్నిసార్లు చేయొద్దని చెప్పాలి, మళ్ళీ మళ్ళీ చేస్తావేంటి నువ్వు అనేసి ఆమె బెత్తం తీసుకుని కృష్ణుని దండించడానికి వెళ్ళింది. ఆమె సరిగ్గా ఆమె వెనకాల వస్తున్న విషయం కృష్ణుడు వెన్నముద్ద కోతికి తినిపిస్తుండగా ఆ కోతి కంట్లో నీడ కనిపిస్తుంది కదా మెర్రర్ లాగా, ఆ కోతి కంట్లో చూశాడు. చూస్తే అక్కడ యశోదమ్మ బెత్తం పట్టుకుని వచ్చే చూశాడు అనమాట. ఇంకా చూసి జంప్ అంతే, ఒక క్షణంతో దూకేశాడు. కృష్ణుడు అట్లా వెళ్ళిపోవడం, మరుక్షణంలో అక్కడ ఒక కోతి కూడా లేదు, అన్ని వెళ్ళిపోయినాయి. యశోదమ్మ ఇక కోతులు అంటే చెట్లు ఎక్కేస్తాయి, వాటిని పట్టుకోలేదు. ఈ కృష్ణుడు ముందు సూత్రధారి అయింది కదా, అందుకు కృష్ణుని ఏదో విధంగా దండించాలని బెత్తం తీసుకుని, ఏ ఆగరా ఆగు అని చెప్పేసి వెనక పరిగెడుతుంది. కృష్ణుడు ఆగకుండా పరిగెడుతున్నాడు పెరట్లో. ఆ పెరట్లో అంతా పెద్ద పెరట్లో వాళ్ళది పెరడు. ఆ పెరడంతా కృష్ణుడు తిరిగేస్తుంటే వెనకాల యశోదమ్మ ఆగరా ఆగు అని చెప్పేసి బెత్తం తీసుకుని తిరుగుతూనే ఉందంట. కృష్ణుని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంది. కృష్ణుణ్ణి ఎంత వేగంతో వెళితే ఆయన పట్టుకోగలమో చెప్పండి. అసలు కృష్ణుడు వేగం ఎట్లాంటిది చెప్పండి, భగవంతుడు వేగం ఎట్లాంటిది? పరశురాముడికి వచ్చినప్పుడు ఆయన గొడ్డలు తీసుకుని దుష్టులైన క్షత్రియులను సంహరిస్తున్నప్పుడు భాగవతంలో సుఖదేవ గోస్వామి చెప్తున్నారు, పరశురాముడి గొడ్డలి మనోవేగంతో కదులుతోందంట. మనోవేగం అంటే ఎంత ఫాస్ట్? మైండ్ స్పీడ్ అంటే. కాసేపు పరశురాముడు ఆ విధంగా క్షత్రియ సంహారం చేసి చేసి ఆయాసపడి గొడ్డల వేగము మనోవేగం నుంచి వాయువేగానికి తగ్గిందంట. తగ్గిందంట ఎక్కడికి? వాయువేగానికి. వాయువేగానికి తగ్గిందంట. కొంచెం గాలి ఉధృతం అయితే ఇక్కడ ఊళ్ళు ఊళ్ళు లేచిపోతున్నాయి ఇక్కడ, మొన్న మధ్య వైజాగ్. అలాంటిది పరశురాముడి గొడ్డలి ఆయన కొంచెం అలసిపోతే మనోవేగం నుంచి వాయువేగానికి తగ్గిందంట. విండ్ స్పీడ్ అంటే అదేమో సామాన్యమో చెప్పండి. అంటే భగవంతుని వేగం అట్లాంటిది. అంత వేగంతో ఉన్నటువంటి భగవంతుని ఎవరు ఎవరు పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు? యశోదమ్మ. చిక్కుతాడు ఆయన. చివరికి కృష్ణుడు చూస్తాడు అనమాట యశోదమ్మ, ఏ ఆగరా ఆగు అని చెప్పి పరిగెడుతూ పరిగెడుతూ ఆమె బాగా అలసిపోయింది. మొత్తం ఆ పెరడంతా తిప్పించి 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 బాగా అలసిపోయింది. అలసిపోయిన తర్వాత ఇంకా ఇంకా తల్లిని ఎక్కువగా తిప్పించడం పద్ధతి కాదనేసి, ఆ తల్లికి ఎంత భక్తి భావన ఉంది యశోదమ్మకి, కృష్ణుడు ఆయన వేగం తగ్గిపోయింది. వేగం తగ్గిపోగానే యశోదమ్మ వేగం పెరిగింది. కృష్ణుని పట్టుకు, కృష్ణుని పట్టుకోగానే కృష్ణుడు ఇంకా యశోదమ్మను చూశాడు. యశోదమ్మను చూస్తాను ఇంకా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. ఎవరైనా ఇంట్లో పిల్లలు వెక్కి వెక్కి ఏడిస్తే తల్లికి భలే భయం, ఏమో ఎక్కిళ్ళు పెట్టేస్తున్నాడు. ఏం లేలే 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 నీకేం కావాలో చెప్పి ఇప్పిస్తానని చెప్పి మొత్తం తల్లి మొత్తానికి కాళ్ళబేరంకి వచ్చేస్తుంది. తల్లిని భయపెట్టాలంటే కొద్దిమంది పిల్లలు వెక్కి వెక్కి ఏడుస్తారు అనమాట. వెక్కి వెక్కేసరికి భయం వేసేస్తుంది. అట్లా కృష్ణుడు అక్కడ అని చెప్పి వెక్కి వెక్కి ఏడుస్తుంటే యశోదమ్మ ఫస్ట్ కర్ర పారేస్తుంది. కర్ర పారేసిన తర్వాత ఏడుమకు నాయన ఏడోకు ఏడోకు అని చెప్పేసి కృష్ణుని చూసి ఆమెకి ఏడుపు వచ్చేస్తుంది. ఎప్పుడైనా యశోదమ్మ ఎట్లా అంటే కృష్ణుని రెండు మాటలు తిడితే ఆమె లోపలికి వెళ్ళి ఏడ్చుకుంటుందంట, నా బిడ్డను నేను తిట్టుకున్నానే అనేసి. కృష్ణుడు కొంచెం అనబద్ధ చాలు, ఇంకా కృష్ణుడు కళ్ళెం నీళ్ళు కూడా రావు. అప్పుడే ఈమె కంట్లో దారాబద్ధంగా కన్నీరు వచ్చేస్తుంది. యశోదమ్మ ప్రేమ అట్లాంటిది. ఆ విధంగా యశోదమ్మ ముందు కృష్ణుడు భయపడుతున్నాడు, వణికిపోతున్నాడు. ఇదంతా దామోదరస్కం కీర్తనలు వస్తుంది. ఆయన వణికిపోయి వెక్కి వెక్కి ఏడుస్తుంటే ఆ ఎంత అద్భుతంగా ఉండేటువంటి ఆ స్వరచేప ఆకృతిలో ఉండే చెవిలి ఓలాకులు కర్ణకుండలాలు కదులుతున్నాయి. గుండె మీద ఉన్నటువంటి ముత్యాలహారం ఎగిరెగిరి పడుతుంది. స్వామి కొంచెం మరి యశోదమ్మ ముందు ఉండు, ఆ మాత్రం మనం చేయాలి కదా. అప్పుడు ఆ విధంగా చేస్తుంటే కృష్ణుడు భయపడుతుంటే సుఖదేవ గోస్వామి ఆయన ఏమడుగుతుంది, ఆమె ఏం రాస్తారంటే భాగవతంలో, ఇదేమి చిత్రం, అందరికీ మనందరికీ భయం అంటే దేని గురించి భయం మనందరికీ చెప్పండి? మరణం అంటే భయం కదా, మృత్యు అంటే భయం మనందరికీ. మనందరూ మృత్యుని చూసి భయపడతాం. ఆ మృత్యు కృష్ణుని చూసి భయపడతాం. మృత్యు అంటే యముడు, కృష్ణుని చూసి భయపడతాడు ఆయన. ఆ కృష్ణుడు యశోదమ్మను చూసి భయపడుతున్నాడు. ఇదేం చోద్యం? అందరూ భయపడేటువంటి మృత్యువు కృష్ణుని చూసి భయపడితే కృష్ణుడు యశోదమ్మను చూసి భయపడుతున్నాడే, ఇదేం వింతరా నాయన అనేసి భగవంతుని ఎంతగానో కీర్తిస్తున్నాడంట సుఖదేవ గోస్వామి. ద్రౌపది ఒక మంచి మాట చెప్తున్నారు, నాకు ఇది ఇంతవరకు తెలియదు, ఈరోజు నేను తెలుసుకున్నాను. యశోదమ్మ యశోద 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 మనం అంటుంటాం కదా, అసలు ఆ పేరు ఎట్లా వచ్చిందో తెలుసా? ఆ పేర్లో అంతరార్థం ఏంటో తెలుసా? యశ దా, యశోద యశోద అంటే పేరు యశ దా. యశ అని అంటే యశస్సు, కీర్తి. భగవంతుడికి కీర్తిని ఇచ్చేది దా అంటే ఇచ్చేది అనమాట. దా అంటే ఇచ్చేది.
యశోద అంటే అర్థం ఏంటంటే భగవంతునికి కీర్తిని, భగవంతునికి యశస్సుని ఇచ్చేదంట ఆమె. ఇగో చూడండి ఎలాంటి కీర్తినిస్తుంది ఇక్కడ భగవంతునికి, ఎలాంటి కీర్తినిస్తుంది. ఆమె ముందు కృష్ణుడు భయపడుతున్నాడు. ఆ భయపడే చూసి సుఖదేవ గోస్వామి మొదలుకొని పెద్ద పెద్ద ఋషులు మహాత్ములంతా ఇదేం భగవంతుడయ్యా, అందరూ భయపడేటువంటి మృత్యు ఆయన చూసి భయపడితే ఆయన యశోదమ్మను చూసి భయపడుతున్నాడే అని భగవంతుడి కీర్తి పెరుగుతుందా లేదా? సో భగవంతుని కీర్తి పెంచేటువంటిదంట, భగవంతునికి ఎక్కువ కీర్తిని ఇచ్చేటువంటిది కాబట్టి యశోదా అంటే ఇచ్చేది సంస్కృతంలో. సో యశోద స్వామి వారి యొక్క యశస్సుని పెంచి అందరికీ పంచేటువంటిది, అది యశోద ఆ పేరు. కృష్ణుడు భయపడడం చూసి ఆమె ఏం చేసిందంటే చాలా భయపడుతున్నాడు కృష్ణుడు అని చెప్పేసి కర్ర పారేసింది. తర్వాత కృష్ణుని పట్టుకొని ఇంకా కృష్ణుని దండించడం వద్దనుకుంది కానీ అలా అని చెప్పి శిక్ష ఏది వేయకపోతే ఇట్లా అలవాటైపోతే ఆమె ఇంకొక ఆలోచన కూడా వచ్చింది. మరి ఎక్కువ భయపడ్డాడు వీడు, నాకు కానీ చెప్పకుండా నేను ఇంట్లో చెల్లిపోతాడా, అది కూడా భయం వచ్చింది ఆమెకి. అందుకని ఏం చేస్తుందంటే కొంతకాలం వీడిని కట్టి పారేయడం మేలని చెప్పేసి చిన్నపిల్లల ఇంట్లో అమ్మ కట్టేస్తుంది. కాలే ఇది ఇంట్లో వాసాలు ఉంటాయి, వాసాలకు కానీ లేకపోతే మంచానికి కానీ కట్టేస్తుంది. చిన్నప్పుడు నేను చూసింది నేను ఎప్పుడు ఇంట్లో మా అమ్మ కూడా మంచానికి కట్టేసేది అనమాట. అక్కడ ఇక్కడ వెళ్ళిపోతాడు, ఇంట్లో పని చేసుకోవడానికి వెళ్ళినప్పుడు పిల్లలు అటు ఇటు వెళ్ళిపోతాడు, మంచానికి కట్టేస్తాడు, ఆ చుట్టూనే తిరుగుతూ ఉంటాడు. అలా ఏం చేస్తుందంటే యశోదమ్మ కృష్ణుని తీసుకెళ్లి చక్కరొట్టు కట్టేసింది. చక్కరొట్టు కట్టేసేసి ఎక్కడ ఇది, ఎక్కడ ఈ సన్నివేశం ఎక్కడ జరుగుతుంది, బృందావనంలో నన్న మహారాజు ఇంటి పెరట్లో చక్రవర్తికి కట్టేసింది కృష్ణుడు. చక్రవర్తికి కట్టేసి ఇక్కడ పడి నువ్వు, నా ఇంట్లో పని నేను చూసుకొని వస్తానని చెప్పి వెళ్ళిపోయింది. చక్రవర్తికి ఎందుకు బంధించింది అని అంటే దానికి ఒక కారణం ఉంది. ఇప్పుడు ఇంత కృష్ణుడు చేసినటువంటి ఇంత అల్లరి పనుల్లో ఆ చక్రవర్తికి కూడా భాగస్వామ్యం ఉంది. ఎందుకంటే ఆ చక్రంలోకి కృష్ణుడు వెనకుండానే దింపుతున్నాడు. అవన్నీ పైన ఉంటాయి కదా, ఒట్టు మీద ఉంటాయి కదా, ఈ చక్రాలు వేసుకునేది దాని మీద ఎక్కేది, ఆ ఉట్టి మొత్తం అంత వెన్నకొండలు దించేది. అందుకని యశోదమ్మ అనుకుంది నువ్వు చేసేటువంటి పాడు పనులో దానికి బాగా ఉంది కదా, దాన్ని నేను కలుపు కట్టేయాలని చెప్పేసి కృష్ణుణ్ణి బంధించింది. బంధించిందా, బంధించాలని ప్రయత్నించింది. ఆ ప్రయత్నించడం కోసం ఇంట్లో ఒక తాడు తీసుకొచ్చింది, కృష్ణుని కట్టేసింది. కట్టేసిన తర్వాత ముడేయాలి. సరే ముడేసింది. ముడేసినప్పుడు చూస్తే ఒక రెండు అంగుళాలు ముడి తక్కువ వచ్చింది. అరే అరే రెండు అంగుళాలు తాడు తక్కువైపోయింది అని చెప్పి ఏం చేసిందంటే కొంచెం తాడు కలిపితే సరిపోతుంది కదా అనేసి వెళ్ళింది. ఇంకో తాడు కనిపించింది, ఆ తాడు ఈ తాడు కలిపింది, కలిపేసేసి మళ్ళీ కట్టేసి తీరా ముడి వేసే సమయానికి మళ్ళీ రెండు అంగుళాలు తక్కువ వచ్చింది. ఇదేంటి ఇలా జరుగుతుంది అని చెప్పి ఆమెకు అర్థం కాక ఇంకో ఇంట్లో లోపలికి వెళ్ళేసి పెద్ద తాడు చేంతాడు తీసుకొచ్చింది. ఆ తీసుకొచ్చి దాంతో కట్టేసింది అనమాట. కట్టేస్తే ఆ దాంతో కట్టేసినా కూడాను మళ్ళీ రెండు అంగుళాలు తక్కువ వచ్చింది. ఇంకా వదిలిపెట్టలేదు, పట్టుదల పెరిగిపోయింది ఆమె. వీడు బందీ కావట్లేదు కానీ వీడిని బందీ చేయాల్సిందే అని చెప్పేసి వాళ్ళకేమి ఇంట్లో త్రాళ్ళకి తక్కువ లేదండి. 900,000 గోవులు కదా ఇంట్లో, త్రాళ్ళకి ఏమి తక్కువ లేదు, చాలా ఉన్నాయి. అవన్నీ తీసుకొచ్చింది, తీసుకొచ్చేసి కట్టేస్తున్నా ఉంది. ఎన్ని తాళ్ళు తీసుకొచ్చి ఎంత ప్రయత్నం చేస్తున్నా కూడా చివరికి రెండు అంగుళాలు తక్కువ వస్తుంది. చాలా ప్రయత్నం చేసినా కూడా మళ్ళీ రెండు అంగుళాలు తక్కువ వస్తాం. మన ఆచార్యులు ఈ రెండు అంగుళాలకి ఒక ముఖ్యమైనటువంటి సారాంశం మనకు అర్థం చేసుకోవడం చెప్తున్నారు. అందుకే ఎప్పుడు కూడా ఈ శాస్త్రాన్ని మనం కూడా నేర్చుకునేటప్పుడు అంటే ఆచార్యులు దీని గురించి ఎలా చెప్తున్నారో మనం చూసి వాళ్ళ ద్వారానే ఈ శాస్త్రాన్ని నేర్చుకోవాలి. ఏదో నా తెలివితేటలు, నాకేదో పెద్ద చదువు, పెద్ద పెద్ద చదువులు చదివాను, భౌతికమైన చదువులు ఎన్ని చదివితే ఉంది. ఆధ్యాత్మిక చదువు రావాలంటే ఇక్కడ అనుగ్రహం కావాలి గురువుల నుంచి, అది ప్రత్యేకించి పరంపరలో ఉన్న గురువుల నుంచి రావాలి, కృష్ణుడి నుంచి వస్తున్న పరంపరలో ఉన్న గురువుల నుంచి రావాలి. ప్రభుపాదుల వారు ఆచార్యులు దీనికి వివరణ ఇచ్చారు రెండు అంగుళాలు ఏమిటని. ఇది కనుక మనకు అర్థమైతే ఆధ్యాత్మిక జీవితం మీద మనకు మంచి క్లారిటీ వస్తుంది, ఒక మంచి స్పష్టత వస్తుంది. ఏమిటంటే అది మీరు చూడండి, భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా కానీ ఆధ్యాత్మిక వాదాన్ని చేసేటువంటి వ్యక్తులలో రెండు రకాలైనటువంటి ప్రజలు ఉంటారు. రెండు రకాల ప్రజలు, ఒకళ్ళు ఏమంటారంటే, ఒక వర్గం ప్రజలు ఏమంటారంటే చూడండి, దేవుడు అంటారు, భగవంతుడు అంటారు, భగవంతుడు ఆశీర్వాదం అంటారు, అనుగ్రహం అంటారు, ఇవన్నీ కాదు, ఇవన్నీ ముఖ్యం కాదు, మన కష్టమే మనకి ముఖ్యం, మన ప్రయత్నం మనం చేయాలంతే. మన స్వప్రయత్నమే మనకి సాధించుకొస్తుంది. మనం కష్టపడితే మనం సంపాదిస్తాం, మనం శ్రమ చేస్తే మనం సాధిస్తాం. మరి ఇందులో దేవుడు ప్రమేయం ఏంటి? ఊరికిన దండగా భగవంతుడు ఆయనకి ముఖ్యది? ఇదంతా అవసరం లేదు. మనం మన ప్రయత్నం చేసామా లేదా? మన ప్రయత్నం చేసి మనం సాధించుకుంటాం. ఇందులో అనవసరంగా దేవుడికి ఏంటి క్రెడిట్ ఇచ్చేది? అవసరం లేదు. భగవత్ ప్రమేయం ఏమీ లేదు ఇందులో. మనం మన కష్టపడితే చాలు. ఇది ఒక వర్గం. ఇంకో వర్గం ఉంది, వాళ్ళు అలా అంటారు కానండి, మన ప్రయత్నాలు ఏమైనా జరుగుతాయా పాడా? మనకు ఎంత కష్టపడి ఎంత ప్రయత్నం చేస్తే మాత్రం ఏమైనా అవుతుందా ఏమిటి? మన చేతుల్లో ఏమన్నా ఉందా ఏమిటి? భగవంతుడి ఆజ్ఞలైందే చిన్న చీమైనా కదలదు. మరి చీమైనా కదలినప్పుడు నా చేయనే ఎందుకు కదులుతుంది? కాబట్టి మన చేతుల్లో ఏమి లేదండి, అంతా భగవంతుడి చేతుల్లో ఉంది. ఆయన అంతా కూడా జరిపించేది. నా చేతుల్లో ఏమి లేదు. నా చేతుల్లో ఉన్నదల్లో ఏమిటంటే నేను చేతులు కట్టుకొని చూస్తూ ఉంటే చాలు, అంతా ఆయన చేసుకుంటాడు. గాల్లో దీపం పెట్టేసి దేవుడా నీ మహిమ అని అంటే ఆయన చూసుకుంటాడు. నేను అంతా భగవంతుడు చూసుకుంటాడు, నాదేం లేదు. నేను రిలాక్స్గా, నేను చక్కగా విరామంగా నేను ఉంటే చాలు, అంతా దేవుడు చూసుకుంటాడు. భగవంతుడి మీద భారం వేసేస్తాను నేను, ఇంక నాకేం అక్కర్లేదు, నేనేం చేయక్కర్లేదు. ఇది ఒక వర్గం వాళ్ళ యొక్క అభిప్రాయం. ఈ రెండు వర్గాల అభిప్రాయాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి, రెండు కూడా సంపూర్ణం కాదు. ఒక వర్గం అభిప్రాయం ఏంటంటే భగవంతుడు భగవంత ఆశీర్వాదం ఇవన్నీ పెట్టకండి, మనం కష్టపడ్డామో మనం ప్రయత్నం చేస్తామో అంతే అయిపోయింది. ఇంకొక వర్గం ఏంటంటే మన ప్రయత్నాలు మనం కష్టపడ్డం అంతా మీరు ఆలోచించకండి, అంతా భగవంతుడు నెత్తినేసేయండి, ఆయన చూసుకుంటాడు. మనకేమే, మనం హాయిగా కాలు మీద కాలేసుకొని రిలాక్స్ అయితే చాలు. ఈ రెండింటిలో ఉన్నటువంటి దోషం ఏంటంటే, మొదటి అభిప్రాయంలో భగవంతుడి ఆశీర్వాదము భగవంతుని యొక్క అనుగ్రహం అనేటువంటిది ఆశించకుండా నా స్వప్రయత్నమే సర్వస్వం అని చెప్పి చేస్తే దానివల్ల అహంకారం వస్తుంది. ఆ అహంకారం వల్ల చేసిన పనికి ఫలితాన్ని నేనే పొందాలి అనేటువంటి భోగ భావన వస్తుంది. భోగ భావన వల్ల సహజంగా ఏ వ్యక్తి అయినా సరే నాశనం అయిపోతాడు, మనసులో స్థిరత్వం ఉండదు. భోగభావన అంటే ఏమవుతుందండి? భోగైశ్వర్య ప్రసక్తానం తయాపహృత చేదసం. భోగాల మీద విపరీతమైన ఆసక్తి కలిగిన వాడికి మనసు ఒక స్థిరంగా ఉండదు. మనస్థిరంగా లేనటువంటి వాడికి ఒక నీతి నియమంగా నడవలేడు, మైండ్ డిమాండ్స్ ప్రకారం వెళ్ళిపోతుంటాడు అనమాట. ఏది మంచి ఏది చెడు లెక్క వేయలేడు. ఆ విధంగా నా స్వప్రయత్నమే అన్ని సాధించుకొస్తుంది అనేటువంటి అనేవాడికి ఏమవుతుంది తెలుసా? దానివల్ల అహంకారం వచ్చి భగవంతునికి ఊనికిని వాడు విస్మరించేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇక్కడ అహంకారం అయిపోతాడు ఈ మొదటి అభిప్రాయంలో. రెండో అభిప్రాయంలో ఏమవుతాడంటే, నాదేం లేదు, అంతా భగవంతుడు ఆయన చూసుకుంటాడు, ఇంక నువ్వు దేనికి ఉండేది ఇక్కడ. ఈ అభిప్రాయంలో ఏమవుతుందంటే వ్యక్తి సోమరిపోతవుతాడు. అంత దేవుణ్ణి ఎత్తనేసి గాల్లో దీపం పెట్టేసి దేవుడా నీ మహిమ అంటే నీకు నీ చేతులు దేనికి ఉండేది? నువ్వు ఆ దీపాన్ని కాపాడడానికి నీ ప్రయత్నం నువ్వు చేస్తే నువ్వు చేసే ప్రయత్నం చూసి భగవంతుడు ఆయన ఇవ్వాల్సిన అనుగ్రహం ఆయన ఇస్తాడు. ఏం ప్రయత్నం చేయకుండా అంత ఆయన చూసుకుంటాడంటే, కొద్దిమంది స్టూడెంట్లు నన్ను వచ్చి అడుగుతుంటారు, స్వామి నాకు ఏం కష్టపడకుండా పాస్ అయిపోయేటట్టుగా ఆశీర్వాదం ఇప్పించండి, ఇంక దేనికి చదువు దేనికిరా, పక్కన పెట్టే కష్టం, అసలు కష్టమే లేకుండా పోయా. నువ్వు చదవాల్సింది, భగవంతుడు నీకు ఎంత తెలివితేటలు ఇచ్చాడు అంత నువ్వు చదివితే భగవంతుడు నీకు ఇచ్చే సహాయం ఏంటో తెలుసా? నువ్వు చదివిన దాన్ని ఆ సమయంలో గుర్తుకొచ్చేటట్లు చేస్తాడు. చాలా మంది ఎగ్జామ్లో నాకు స్టూడెంట్స్ చెప్తా ఉంటారు, బాగానే చదివాను స్వామి, ఆ టైంకి అది గుర్తుకు రాలేదు. ఆ టైంలో పాపం ఒకటో రెండో వెంట్రుకలు కూడా ఊడిందాక పాపం చుట్టూ పిక్కున్నారంట, ఆయన గుర్తుకు రాలేదు. చదివాం, రేపు తిరిగి మావాళ్ళు చదివాం. ఇక్కడ చూడండి, అందుకని ఏంటంటే ఇక్కడ ఆ రెండవ అభిప్రాయం చూస్తారా, దానివల్ల వ్యక్తి సోమరిపోతైపోతాడు. ఆధ్యాత్మికంగా పేరుకి ఆధ్యాత్మికంగా కనిపిస్తాడు, పేరుకి ఆధ్యాత్మికంగా కనిపించిన ఇతను సోమరిపోతాయి, దేవుడి మీద భారం వేస్తానని వాడేం పని చేయకుండా అలా ఆధ్యాత్మికతకే చెడ్డ పేరు తెచ్చేస్తాడు వాడు. భారతదేశంలో కూడాను చాలా మందికి ఆధ్యాత్మిక జీవితం అంటే ఒక దురభిప్రాయం, ఎందుకు తెలుసా? ఇలాంటి వాళ్ళే, వాళ్ళేమి భగవంతుడి కోసం భక్తుల కోసం సేవ చేయడానికి ముందుకు రారు, అంత దేవుడి మీద అని చెప్పి ఆయన మీద తెలుసు వాళ్ళు ఏం కష్టపడరు. దానివల్ల బయట వాళ్ళు కూడా అనుకుంటారు, ఓహో ఇట్లా తిలకాలు పెట్టేసి ఇట్లా భక్తులాగా ఉంటే ఇంకేం పని పాట ఏం చేయరు అనమాట. నేను యథార్థం చెప్తున్నాను, నిజాయితీ ఒప్పుకోవాలి. నేను బయట ఇంజనీరింగ్ చదువుకునేటప్పుడు ఈ ఆశ్రమాలని సాధువులను చూసినప్పుడు నేను అదే అనుకునేవాడిని, వీళ్ళే పని పాట లేకుండా ఏదో కాసేపు భజన చేసి పోతూ ఉంటారు, ఏం లేదు వీళ్ళు చేసేది, మేము దేశానికి నిజమైన సేవ చేసే ఇంజనీర్లు. నేను అట్లా అనుకునేవాడిని. ఇస్కాన్లోకి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, తెల్లారి 3:30 లేచి రాత్రి 10 వరకు గోశాల పేడెత్తుతున్న దగ్గర నుంచి, బాత్రూమ్స్ క్లీనింగ్ చేయడం దగ్గర నుంచి, మందిర మార్జనం, టెంపుల్ క్లీనింగ్ చేయడం మొదలుకొని ఎన్ని సేవలు, పుస్తక వితరణ, నగర సంకీర్తనలు, విలేజ్ ప్రోగ్రామ్స్, హౌస్ ప్రోగ్రామ్స్, మళ్ళీ పాదయాత్రలు, రథయాత్రలు, ఇన్ని సేవలు, అసలు ఊపిరి జలుపుకోవడానికి అసలు ఖాళీ ఉండదు. ఇంత సేవ, నిజంగా బయట వ్యక్తి ఇంతసేపు ఇన్ని గంటలు సేవ చేయలేడు. అది ఆధ్యాత్మికంగా రుచి ఉన్నా కూడా చేయాలి. అది కూడా ఇక్కడ సేవ అంటే ఏంటి, ఇక్కడ వితౌట్ ఎక్స్పెక్టేషన్ చేయాలి. బయట పొద్దున్నే సాయంకాలం వరకు ఉద్యోగం చేస్తానంటే ఒక ప్రతిఫలం ఉంది అక్కడ, అదేం ఆశించకుండా చేయాలంటే ఎంత స్ఫూర్తి ఉండాలా. కాబట్టి నేను బయట ఉన్నప్పుడు అలా అపార్థం చేసుకునేవాడిని. అంటే ఏంటంటే ఇక్కడ అలాంటి అపార్థం ఎందుకు అవుతుందంటే ఇదిగో ఈ రెండో ఎగ్జాంపుల్ వల్ల ఆధ్యాత్మికత పేరుతో అంత దేవుడి మీద భారం వేస్తే ఏం చేయకుండా ఉండేది. మొదటి ఉదాహరణ వల్ల ఏమవుతుంది తెలుసా, దేవుడితో మనకేం పని లేదు, అసలు ఆయన అవసరం లేదు, మన కష్టం మనం చేసుకుని మన బతుకు మనం బతుకుతాం. ఇది నాస్తికత్వానికి దారితీస్తుంది. దేవదేవుడు శ్రీకృష్ణుడు ఈ చిన్న లీల ద్వారా ఇంత పెద్ద తత్వాన్ని మనకు చెప్తున్నాడు అనమాట. ఏమిటో తత్వం అంటే, యశోదమ్మ ఎంతసేపు అక్కడ ప్రయత్నం చేస్తున్నా 2 అంగుళాలు తక్కువ వస్తా ఉందని చెప్పుకున్నాం కదా మనం. ఆ 2 అంగుళాలకి ఏం పేరు పెట్టారంటే మన ఆచార్యులు, స్వప్రయత్నము స్వామి అనుగ్రహము, ఓన్ ఎండీవర్ లార్డ్స్ ఫేవర్, లార్డ్స్ బ్లెస్సింగ్స్. ఈ స్వప్రయత్నము స్వామి అనుగ్రహం అనేటువంటి ఈ 2 ముళ్ళు ఉండాల్సిందే. కొద్దిమంది ఏమంటారంటే స్వప్రయత్నమే ముఖ్యం, స్వామి అనుగ్రహంతో పనిలేదు అంటున్నారు. కొద్దిమంది ఏమంటారంటే స్వామి అనుగ్రహం ముఖ్యం, స్వప్రయత్నంతో పనిలేదు అంటున్నారు. అలా కుదరదు అంటున్నారు ఆచార్యులు. ఏమంటున్నారంటే మన స్వప్రయత్నము ఉండాలి, స్వామి అనుగ్రహము ఉండాలి, అప్పుడే ఏదైనా సరే పరిపూర్ణం అవుతాం. స్వామి అనుగ్రహాన్ని ఆశించకుండా స్వప్రయత్నమే చేసుకుంటూ పోతే ఏంటంటే ఇలా ఇలా చూపించి చూపించి అహంకారం అయిపోయి క్రేజీ అయిపోతాడు మనిషి. స్వప్రయత్నం ఏమి లేకుండా అంత దేవుడి మీదే భారం, దేవుడి మీదే భారం అని చెప్పేసి ఈ వ్యక్తి ఏమవుతాడు, సోమరి పోతే చివరికి లేజీ అయిపోతాడు. వీడేమో క్రేజీ అవుతాడు, వాడేమో లేజీ అయిపోతాడు. 2 మనకొద్దు. మనకు కావాల్సింది ఏంటంటే భగవంతుని సేవలో బిజీగా ఉండాలి. భగవంతుని సేవలో తీరిక లేకుండా తనమునుకులై హాయిగా భగవంతుని సేవలో ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. యశోదమ్మ యొక్క పరిస్థితిని భగవంతుడు చూశాడు. యశోదమ్మ ఎంత ప్రయత్నం చేస్తానండి కృష్ణుని బంధించాలి, కృష్ణుని బంధించాలి, బంధించాలి. ఆమె స్వప్రయత్నం చూశాడు భగవంతుడు, చూశాడు చూశాడు, అనుగ్రహం ఇచ్చేశాడు. స్వామి అనుగ్రహం తోడవగానే ఏమైంది, యశోదమ్మ కృష్ణుని చూసి, రే నాయనా కృష్ణ ఏంటి నా చేతిలో నువ్వు బందీ అవ్వట్లేదు అని చెప్పి కృష్ణ ఒకసారి దగ్గరికి తీసుకొని ఆలింగనం చేసుకొని ముద్దాడి మళ్ళీ తాడుతో కట్టిందంట. ఈసారి బంధించేసింది, కృష్ణుడు బందీ అయిపోయాడు. అంటే స్వప్రయత్నం ఉండాలి, స్వామి అనుగ్రహం ఉండాలి, ఈ 2 చాలా ముఖ్యం అన్నమాట. ఈ కార్తీక దామోదర మాస వ్రతంలో మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైనటువంటి గుణపాఠాల్లో ఇది ఒక అత్యంత ముఖ్యమైనది. ఏంటంటే స్వప్రయత్నము స్వామి అనుగ్రహంతోనే సర్వము సాధ్యము. సో యశోదమ్మ కృష్ణుడిని బంధించేసి శాంతి రాయబారం కోసం కృష్ణుడు వెళ్ళినప్పుడు 100 మంది కౌరవులు, 10,000 మంది సైన్యం, కర్ణుడు, వీళ్ళందరూ కలిసి కృష్ణుని బంధించాలంటే అయిందా, సాధ్యమైందా? సాధ్యం కాలేదు. మరి ఒక మామూలు ఒక విలేజ్ లేడీ, ఒక గ్రామీణ స్త్రీ యశోదమ్మ కృష్ణుని బంధించేసింది కృష్ణుడు. దేనివల్ల బంధించింది అని అంటే, నిజంగా అక్కడ తాడుతో కాదు బంధించింది కృష్ణుడిని, ప్రేమతో బంధించింది అనమాట. ప్రేమతో కృష్ణుని బంధించగలిగింది యశోదమ్మ, ప్రేమ అనేటువంటి తాడు చేత బంధించగలిగింది. సో తాడుని ఏమంటారనంటే సంస్కృతంలో దామ అని చెప్పి అంటారు, ఉదర అంటాం. కృష్ణుడికి దామోదర అనేటువంటి పేరు అప్పుడు వచ్చిందంట. ఎప్పుడు, ఏ రోజైతే యశోదమ్మ త్రాడుతో కృష్ణుడిని బంధించిందో ఆ రోజున కృష్ణుడికి దామోదర అంటే త్రాడు చేత చుట్టబడిన ఉదరము కలిగిన వాడును దామోదర అని చెప్పి పేరు వచ్చింది కృష్ణుడు. సో దామోదర అనే పేరు రావడానికి ఈ కార్తీక మాసమే కారణం. కార్తీక మాసంలో కృష్ణుడి యొక్క దివ్యమైన లీలలు ఎన్నో ఎన్నో జరిగినాయి. సామాన్యమైనది కాదు కార్తీక మాసం. కృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తింది కార్తీక మాసంలో, ఈ నరకాసుర వధ చేసింది దీపావళి కార్తీక మాసంలో, తర్వాత గోపాష్టమైన ఒకటి ఉంటుంది. కృష్ణుడికి చిన్నప్పుడంతా దూడలు కాస్తుండేవాడు, ప్రమోషన్ వచ్చి గోవులు వేసేటువంటి ప్రమోషన్ వచ్చింది ఆయన. అప్పుడు గోవులు గాయడానికి వెళ్ళాడంట, అది గోపాష్టమి అంటారు. చాలా అద్భుతంగా అది బృందావనంలో వినిపిస్తారు. అది కార్తీక మాసంలోనే వచ్చింది. ఇలా చాలా చాలా లీలలన్నీ కూడా కార్తీక మాసంలో. ఇదిగో ఈ దామోదర లీల, యశోదమ్మ కృష్ణ చక్రవర్తికి బంధించేది, ఇది కార్తీక మాసంలోనే జరిగింది. ఇలా ఈ లీల కృష్ణ చక్రవర్తికి బంధించేసిన తర్వాత యశోదమ్మ ఇంట్లోకి వెళ్ళిపోయింది. కృష్ణుడు ఇక చక్రవర్తికి బంధించబడి చూస్తూ ఉన్నాడు. కృష్ణుడికి ఎదురుగా రెండు అర్జున వృక్షాలు కనిపించాయంట. కనిపించగానే వెంటనే ఏం చేశాడు కృష్ణుడు, ఆ రెండు అర్జున వృక్షాల వైపు చక్రవర్తిని ఈడ్చుకుంటూ దోగాడుతూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆ రెండు చెట్ల మధ్యలో నుంచి వెళ్ళాడు. మధ్యలో నుంచి వెళ్ళగానే చక్రవర్తి అయింది రెండు చెట్ల మధ్యలో ఇరుక్కుపోయింది. ఇరుక్కుపోయిన తర్వాత కృష్ణుడు అది ఇరుక్కుపోయింది కదండి ఆగలేదు, ఆయన పాటికి ఆయన ముందుకు వెళ్ళిపోయాడు. ముందుకెళ్ళేసరికి ఏమైంది, ఆ చక్రవర్తి ముందుకు రావడానికి ఈ చెట్లు రెండు అడ్డం ఉండడం వల్ల ఈ రెండు చెట్లు కూడాను కృష్ణుడి యొక్క పాద ధాటికి రెండు చెట్లు కూడా పెళ్ళ పెళ్ళ పెళ్ళమని చెప్పి శబ్దం చేస్తూ కూలిపోయినాయి. ఆ రెండు చెట్ల నుంచి ఇద్దరు తేజమూర్తులు ఉద్భవించారు. వాళ్ళు కృష్ణుడి దగ్గరికి వచ్చి నమస్కారం చేసి కృష్ణుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి కృష్ణుడి వైభవాన్ని స్తుతించారు. ఎవరా ఇద్దరు? కుబేరుని కుమారులు అయినటువంటి నలకుబేర మణిగ్రీవులు. ఎందుకు ఆ విధంగా చెట్లు అయిపోయారు వాళ్ళు అని అంటే, చెట్లు అయ్యేటువంటి పనులు చేశారు. కుబేరుని కుమారులు కాసులు బాగా ఉన్నాయి, కాసులు బాగా ఉన్నాయి, ఏం చేయాలి ఇక మద్యపానం, ఇంకా స్త్రీలతో అంతా కూడా తిరగడం, ఇవన్నీ చేస్తున్నారట వాళ్ళు. ఒకరోజు అట్లా బాగా మద్యపానంలో ఉండిపోయి స్త్రీలతో కోనేరులో జలకాలు ఆడుతూ ఉన్నప్పుడు మన త్రిలోక సంచారి ఎవరైనా నారాయణ నారాయణ నారదమని అట్లా వచ్చారు. నారదమని అలా వచ్చినప్పుడు వాళ్ళు కనీసం నారదమని గమనించిన కూడా గమనించలేదు ఆయన. ఎవరు ఈ నలుగుబేర మణిగ్రీవులు? వాళ్ళిద్దరి పక్కన ఉన్నటువంటి స్త్రీలు ఉన్నారు కదా, వాళ్ళు చూసారు స్వామి వస్తున్నాడు సాధు వస్తున్నాడు అని చెప్పి గబగబగబ లేచి బయటికి పరిగెత్తేసి వాళ్ళు వస్త్రాలు తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు వీళ్ళిద్దరికి ఏం అర్థం కాల, వాళ్ళు కోనేరులో అదే విధంగా ఒంటి మీద వస్త్రం కూడా లేకుండా వాళ్ళు ఆ మత్తులో ఉన్నారు. నారదమని వాళ్ళని చూశాడు. వాళ్ళని చూసి జాలిపడ్డాడు. అయ్యయ్యో మూర్ఖులు, ధనం భగవంతుడు ధనాన్ని ప్రసాదించింది దీనిక, లోకంలో చాలా మంది ధనవంతులు ఉన్నారు కానీ అందులో వాళ్ళ యొక్క ధనాన్ని భగవంతుని సేవకి అర్పించేటువంటి వాళ్ళు కొద్ది మందే ఉన్నారు. లక్ష్మి చాలా మంది దగ్గర ఉంది, దాన్ని నారాయణ సేవకి సమర్పించాలి అనేటువంటి గుణము కొద్ది మంది దగ్గరే ఉంది. చాలా మంది ఆ ధనాన్ని భగవత్ సేవ కాకుండా అనేక రకాలైనటువంటి దుర్వినియోగాలకి ఇచ్చలు విడిగా ఉపయోగిస్తారు. కానీ లక్ష్మిని ఎవరికి ఉపయోగించాలి? న్యాయంగా నారాయణుడి సేవకు ఉపయోగిస్తే లక్ష్మి ఇంకా నీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది. లక్ష్మి అంటే మనం అర్థం చేసుకోకూడదు, లక్ష్మి అంటే కేవలం నోట్లను కాయిన్స్ రూపాయలు అనుకోకూడదు. లక్ష్మి అని అంటే ఇంకా చాలా అర్థం ఉందన్నమాట. లక్ష్మి అని అంటే ప్రశాంతత అనేటువంటిది ధనం అంట. మంచి రిలేషన్స్ కలిగినటువంటి ఫ్యామిలీ మెంబర్స్, చక్కటి సత్సంబంధం కలిగినటువంటి కుటుంబ సభ్యులు ఉండేది కూడా ఒక ధనం అంట. ఇది చాలా మంచి విషయం చూడండి. నేను బయట చూస్తుంటాను చాలా చాలా ఫ్యామిలీస్లో ఇది పెద్ద సమస్య. తండ్రులకి బిడ్డలకు కానీ లేదా భార్య భర్తలకు కానీ ఓ చాలా కష్టం, రిలేషన్ ప్రాబ్లమ్స్. మంచి సత్సంబంధం కలిగిన కుటుంబ సభ్యులు ఉండడం వల్ల ఒక ధనం అంట, అది ఒక లక్ష్మి అంట. శుచిత్వం కలిగినటువంటి వాతావరణం ఉండడం ఒక ఎసెట్, ఒక ధనం, ఒక సంపద అంటది. లక్ష్మి అంటే మన దృష్టిలో ఎన్ని కాదు, మన దృష్టిలో లక్ష్మి అంటే ఎన్ని నోట్లు. కానీ ఇక్కడ చెప్తున్నారు చక్కటి మార్గాన్ని సూచించేటువంటి సాధువులు దొరకడం ఒక లక్ష్యం ఏంటది చూడండి. ఎంత ఇదంతా లక్ష్మీయే, ఇవన్నీ లక్ష్మికి రూపాలు. ఇవన్నీ భీష్మదేవుడు మహాభారతంలో చెప్తాడు. లక్ష్మి అంటే ఓన్లీ కాసులు కాదు, చాలా ఉంది లక్ష్మి అంటే. ఇవన్నీ లక్ష్మినే. మంచి ప్రేమపూర్వక సంబంధాలు కలిగినటువంటి కుటుంబ సభ్యులు స్నేహం దొరకడం కూడా లక్ష్మినే. ఈ లక్ష్మిని ఏం చేయాలి మనం? నారాయణుడి సేవకు మనం వినియోగించాలి. ఈ నలుగు పేరే మణిగిరి, వీళ్ళిద్దరు ఎవరు? కుబేరుని కుమారులు. కానీ మనం మామూలుగా బయట ఎవరైనా సరే బాగా ధనవంతుని బిడ్డ అయితే నీకేమయ్యా కుబేరుడు కొడుకు నువ్వు అని చెప్పంటాడు. అయితే ఏమి ఉన్నదాని ధనాన్ని ఏం చేస్తున్నాడు? సో నారదమైన వాడిని చూసి వాళ్ళిద్దరిని చూసి జాలిపడ్డాడు. పాపం వీళ్ళు అంత మంచి స్థితి భగవంతుడు ఇస్తే వీళ్ళు ఇట్లా దుర్వినియోగం చేస్తున్నారు. వీళ్ళకి కాస్త జాలి చూపించాలి వీళ్ళ మీద, జాలి చూపించాలి వీళ్ళ మీద అని చెప్పి దగ్గరికి వెళ్ళి ఏ మూర్ఖులారా అని చెప్పేసి పిలిచాడు. శుద్ధ భక్తుల యొక్క స్వరం కదా, ప్యూర్ వాయిస్ అది. లోపలేమి ఎన్వియస్ ఉండదు వాళ్ళకి. పవిత్ర భక్తులకి ఎట్లా అంటే లోపల ఈర్ష ద్వేషం ఉండదు అనమాట. అవతల వాడిని తిట్టితే కూడాను ఎంతో ప్రేమతో తిడతారు వాళ్ళు. ఏ మూర్ఖులారా అనేసి నారదుమని అన్నప్పుడు వాళ్ళు వెంటనే మత్తు దిగిపోయింది వాళ్ళకి. నారదుమని అన్నారు, ఏంట్రా మీరు చేసే పని, కుబేరుని కుమారులుగా ఎంత రెస్పాన్సిబుల్ పొజిషన్ మీద బాధ్యతాయుతమైన స్థితిలో ఉండి ఇదే మీరు చేసే పని? ఒక సాధువు ఇలా వస్తున్నట్టే ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మీరు మత్తులో పడి కొట్టుకులాడుతున్నారు, ఒంటి మీద ఒక వస్త్రం కూడా లేకుండా. ఈ రకమైనటువంటి స్థితిలో మీరు మీకు ఇచ్చినటువంటి అధికార దుర్వినియోగం చేసినందుకు చెట్లే పుట్టండి మీరు, వృక్షాలే జన్మించండి అని చెప్పి శాపం పెట్టేశాడు. ఎప్పుడైతే ఆయన శాపం పెట్టాడో అప్పుడు వాళ్ళకి భయం వేసేసాడు. మొత్తం అప్పటికి దిగిపోయింది అనమాట, మధ్యగా ఏదైనా తాకుండానే దిగిపోయింది మొత్తం దిగిపోయింది. అప్పుడు వాళ్ళు స్వామి 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 అని చెప్పి పాదాల మీద పడిపోయి, మేము పొరపాటు చేసాం, తప్పు చేసేసాం, మమ్మల్ని క్షమించండి, చాలా పొరపాటు చేసేసాం, నిజంగా మేము పొరపాటు చేసాం అని చెప్పి వాళ్ళు చాలా బాధతో చెప్పారు. నారదుని వాళ్ళని చూశాడు, యాక్టింగా లేకపోతే రియలా? వాళ్ళు నిజంగానే బాధపడుతున్నారు. అప్పుడు సరే ఇచ్చిన శాపం నేను వెనక్కి తీసుకోను, మీరు చెట్లు అయ్యే పుడతారు, వృక్ష జన్మే తీసుకుంటారు, తీసుకున్నా కానీ మా స్వామి కృష్ణుడు భగవంతుడు వచ్చి మిమ్మల్ని కాపాడుతాడు పోండి అని చెప్పాను. సరే ఇంకా శాప విమోచన చెప్పేశాడు కదా అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. నారదమున అనుగ్రహం చేత పోయి 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 ఎక్కడ చెట్లు పుట్టారు వాళ్ళు? నందమహారాజు ఇంటి పెరట్లో. ఏ భూప్రపంచంలో ఇంకెక్కడ చోటు లేనట్టు. శుద్ధ భక్తుడు ఎంత శక్తివంతుడు చూడండి. శుద్ధ భక్తుడు చాలా శక్తివంతుడు, చాలా పవర్ఫుల్ అయింది. భూలోకంలో ఇన్ని చెట్లు ఉండగా ఎన్ని చోట్ల చెట్లు అయిపోవచ్చు వాళ్ళు, నందమహారాజు ఇంటి పెరట్లో చెట్లే కూర్చున్నారు. కృష్ణుడు వాళ్ళని చూశాడు. కృష్ణుడు అనుకున్నాడంట, అసలు నాకు వీళ్ళతో సంబంధమే లేదు, కానీ నా భక్తుడు వీళ్ళని ఇక్కడికి పంపించాడు కాబట్టి నా భక్తుడి ముఖం చూసి వీళ్ళని ఉద్ధరించాలి నేను అనుకుని కృష్ణుడు చక్రవర్తిని నీడ్చుకుంటూ వెళ్ళి వాళ్ళిద్దరిని ఉద్ధరించాడు. ఆచార్యులు ఈ సన్నివేశంతో మనకు చెప్తున్నారు, మనం జీవితంలో భగవంతుడికి ఏం సేవ చేస్తామో చేయలేదో తెలియదు. ఒకవేళ మనం ఇప్పుడు సేవ చేస్తున్నా కానీ ఇది నిండు మనసుతో మనం స్వార్థరహితంగా చేస్తున్నాం అనేది కూడా సరిగా అర్థం కాదు. అవన్నీ ఇంటర్నల్ ఫీలింగ్స్ కదా, బయటికి నేను చెప్పచ్చు, అంతరంగ భావనలు కదా. అందుకని ఏమన్నారంటే ఆయనతో సంబంధం పెట్టుకునేది కష్టం, ఆయన నిప్పు చాలా కష్టం. ఆయన దగ్గర అగ్ని దగ్గర ఉండాలంటే అగ్నిగానే ఉండాల, ఫైర్ మీట్స్ ఫైర్. అందుకనే శుద్ధ భక్తులకు మనం సేవ చేసినట్లయితే వీళ్ళు మనల్ని భగవంతుని దగ్గర రికమెండ్ చేస్తారు, అయ్యా ఈ భక్తుడు కాస్త ఉద్ధరించని సిఫారసు చేస్తారు. అందుకని జీవితంలో భగవంతుడికి ప్రత్యక్షంగా మనం సేవ చేయలేకపోయినా ఆ భగవంతుడికి ప్రత్యక్షంగా సేవ చేస్తూ ఉన్నటువంటి పవిత్ర భక్తులకి సేవ చేసుకుంటే, ఆచార్యులకి సేవ చేసుకుంటే చాలు, మన జీవితం ధన్యమవుతుంది అని చెప్పన్నారు. అందుకని మనం కూడా ఈ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం పేరుతో ఇస్కాన్లో ప్రభుపాదుల వారు చెప్పినటువంటి కొన్ని సూచనలు ఉన్నాయి. ఈ సూచనలు పాటిస్తే ఆయనకి ప్రత్యక్షంగా సేవ చేసినట్టు, ఆయనకి సేవ చేస్తే మన గురించి ప్రభుపాదుల వారు కృష్ణుడికి చెప్పుకుంటారు, అది మన పూచి కదా, వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు. హరే కృష్ణ మంత్రం రోజు నిర్దిష్టంగా జపం చేసి తీరాల్సిందే. ఎన్నైతే సంఖ్య పెట్టుకున్నామో అన్ని, ప్రారంభకులైతే 2, 4, 8, దీక్ష తీసుకున్న వాళ్ళైతే 16, రోజు చేయాల్సిందే, చేసి తీరాల్సిందే. తర్వాత రెండవది నియమాలు, ఏవైతే తపస్సు సత్యం దయా శౌచం, తపస్సు సత్యము దయా శుభ్రత ఈ నాలుగింటిని భంగపరిచేటువంటి మాంస భక్షణ వ్యభిచారం జూదం మత్తు పానీయాలు అనేవి ఉన్నాయో వాటిని తీయించడం, భక్తుల యొక్క సాంగత్యంలో ఉండడం, చాలా సరళమైనటువంటి నియమాలు ఇవి కనుక పాటిస్తే ప్రభుపాదుల వారికి మనం సేవ చేసినట్టు, ఆయనకి సేవ చేస్తే వారు కృష్ణుడికి మన గురించి చెప్తారన్నమాట. దిగో పాపభూయిష్టమైనటువంటి ఈ కలియుగంలో ఉన్నారు కొద్దిమంది, 9 దాటిపోతున్నా కూడా భగవద్గీత గురించి శ్రద్ధగా వినేటువంటి భక్తులు ఉన్నారు, వీళ్ళ గురించి పట్టించుకోవాలి స్వామి అని చెప్పి భగవంతునికి వాళ్ళు సిఫారసు చేస్తారన్నమాట. అందుకని ఇక్కడ ఈరోజు శ్లోకంలో కృష్ణుడు ఏమంటున్నాడు చూడండి, అలాంటి వాళ్ళ కోసం. ఎలాంటి వాళ్ళ కోసం అంటే ఇలాంటి వాళ్ళ కోసం, మనందరి కోసం. జ్ఞాన దీపేన భాస్వత, జ్ఞానమైన దీపాన్ని వెలిగించి మన హృదయాల్లో, అజ్ఞానజం నాశయామి, అజ్ఞానాన్ని నశింపజేస్తాం. కృష్ణుడు మన జీవితాల్లో జ్ఞాన దీపాన్ని వెలిగిస్తున్నాడు. నేను ఈ శ్లోకం ఎందుకు తీసుకున్నానంటే రేపటి నుంచి మనము కార్తీక దీపారాధన మొదలు పెడుతున్నాం మందిరం. హరి హరి బోల్. రోజు మనం దీపం వెలిగిస్తాం భగవంతుడికి, ఎంత అదృష్టం చూడండి. ఏదో గుడి లోపల పూజారి ఆయన భగవంతుడికి దీపహారం చేస్తాడు, మనం చూస్తూ ఉంటాం, ఆయన చేస్తూ ఉంటాడు. ఈ నెల రోజులు ఎవరి కాళ్ళు, మనమందరం పూజారులమే. ఎందుకని మనమందరం కూడా నేతి దీపంతో భగవంతునికి హారతి ఇవ్వచ్చు అన్నమాట. ప్రతిరోజు 30 రోజులు పూజారులు మనమంతా కూడా చక్కగా భగవంతునికి నేతి దీపంతో రాధాగోవింద అష్ట సఖీ బృందకి హారతి ఇవ్వచ్చు. ఇది కార్తీక దీపారాధన. గుడికే వచ్చి ఇవ్వడం అనేటువంటిది వీలుంటే, వీలు కాకపోతే ఇంట్లోనైనా సరే రాధాగోవింద మూర్తి ఫోటో పెట్టుకుని మనం నేతి దీపంతో హారతిస్తే అది కార్తీక దామోదర వ్రతం చేసినట్లు లెక్క, ఇది వ్రతం అనమాట. సో మనం ఆ దీపం వెలిగించిన ప్రతిసారి కూడా ఈ శ్లోకాన్ని మనం గుర్తుకు తెచ్చుకోవాలి. ఇది నేను చెప్పాను కదా, మొత్తం 4 శ్లోకాలు ఉన్నాయి, చతుశ్లోకి భగవద్గీత అంటారు దీన్ని. భగవద్గీత మొత్తం మీద ఈ 4 శ్లోకాలు ఆయువు పట్టు అన్నమాట. కృష్ణుడు చెప్తున్నాడండి 10వ అధ్యాయం, ఈ 4 శ్లోకాల్లో చివరి శ్లోకం ఇది. ఈ శ్లోకంలో భగవంతుడు చెప్తున్నాడు జ్ఞానదీపం నేను వెలిగించుకుంటా, అది నా పని అంటున్నాడు. అందుకనే మనము ఈ కార్తీక దామోదర వ్రతం చేసే 30 రోజులు కూడా ఈ చతుశ్లోకి భాగవతం 4 శ్లోకాలు చెప్పుకొని దామోదర అష్టకం కీర్తన చేసి భగవంతుడికి చక్కగా ఆ దీపహారతి చెప్పుడు జ్ఞానదీపం ప్రార్థన చేసుకొని భగవంతుడా ఈ శ్లోకం చెప్పుకోవాలి. ఈ శ్లోకం చెప్పుకొని నా హృదయంలో కూడా ఎంతో అజ్ఞానం ఉంది, చీకటి చాలా ఉంది, అనర్థాల రూపంలో అవలక్షణాల రూపంలో అవన్నీ కూడా ఈ జ్ఞాన దీపం అనేటువంటిది వెలిగించి నా హృదయంలో అనర్థాలని ఆ అజ్ఞానం అనేటువంటి చీకటిని తీసివేయి తండ్రి అని చెప్పేసి ప్రార్థన చేయాలన్నమాట. అందుకని దామోదర లీల చాలా ముఖ్యమైనటువంటిది భక్తులకి. ఆ రెండంగుళాలు సారాంశం, స్వప్రయత్నము ఉండాలి, స్వామి అనుగ్రహం ఉండాలి. ఇది కూడా అంతే, కార్తీక దామోదర వ్రతం చేయాలనంటే స్వామి ఉన్నాడు అంత చూసుకుంటాడు అని చెప్పి నేను కూర్చుంటే అయిపోతుందా వ్రతం? లేదు. అలా అని చెప్పి నేనే చేస్తాను, మొత్తం నేనే చేసేవాడిని, నేను కర్తని నేను అని చెప్పేసి చేస్తే నిజంగా ఫలితం ఉంటుంది? దానిలో రెండు ఉండాలి, నా ప్రయత్నం నేను చేయాలి, భగవంతుని అనుగ్రహం కోసం ఆశించాలి. అదే కార్తీక దామోదర వ్రతం. హరే కృష్ణ. శ్రీ శ్రీ రాధా గోవింద అష్ట సఖీ బృందకి జయ. శ్రీ శ్రీ పద్మావతి బాలాజీ భగవానికి జయ. శీల ప్రభుపాదికి జయ. జయ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్.